Krishna, Hare Krishna. Revolve, revolve. Hare Krishna.
జై శ్రీ శ్రీ రాఘవేంద్ర శ్రీ గిరివర్ధన్ శ్రీల ప్రభుపాదికి ఇథాయిగు ప్రేమనంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, జయ జయ ప్రభుపా జయ జయ ప్రభుపా.
जय राधा माधव कुंज विहारी जय राधा माधव गोपीजन वल्लभा गिरिवर धारी जय गोपीजन वल्लभा गिरिवर धारी यशोदनंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरावन चारी यमुना तीरावन चारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा 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 हरे 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 कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे
जय नित्यलीला प्रविष्ट ओम विष्णु वा परमहंस परिवदाचार्य अष्टोत्तर शत श्री श्रीमद शिवांग्रेजेसी भक्ति वेदांत स्वामी शुभोपाद की जय अनंत कोटि वैष्णव वृंद की जय The most merciful Lordship, Sri Sri Radha Govinda Dev ki jai, Ashta Sakya Vrinda ki jai, Giriraj Maharaj ki jai, Sri Sri Gaur Nitai ki jai, Sri Sri Jagannath Baldev Subhadra Maharani ki jai, Padmavati Balaji ki jai, All glories to the assembled devotees, All glories to the assembled devotees, All glories to the assembled devotees, All glories to Sri Sri Guru and Gauranga. ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय Today evening's topic, developing qualities, how to develop spiritual qualities. First of all, I would like to apologize for being late. I was very tired. I had to take a little rest. So please forgive me for that. Somehow rains came for about 20 minutes. Quite strong rain. Weather has cooled off. I'm grateful to all of you for having me amidst you. Personally, I come here because of the sweet atmosphere that Revati Raman Prabhu offers me with his own heart. You know, we all need to experience the sweetness of devotee relationships. Without that higher taste, we cannot perform our sadhana properly. We cannot develop proper Vaishnava qualities. And we cannot act with proper intelligence in most circumstances.
ఈ అంశాన్ని చర్చించే ముందు చక్కగా ఒక 2 నిమిషాలు చెప్పు. చక్కగా మంచి వర్షం పడింది, చక్కటి చలదనాన్ని మనకు తీసుకుని వచ్చింది. ఇక్కడ మీ అందరి భక్తుల మధ్య ఉండడం నిజంగా నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మీ అందరి భక్తుల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని నేను చవి చూస్తున్నాను. ముఖ్యంగా హృదయపూర్వకంగా రేవతి రమణ ప్రభు అందించేటువంటి ఆ మాధుర్యాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. ఎవరైనా కానీ భక్తుడు భక్తుల దగ్గర ఆ మాధుర్యాన్ని ఆస్వాదించాలి. అది ఆస్వాదించకపోతే సాధన సరిగ్గా చేయలేడు, వైష్ణవ లక్షణాలు సరిగ్గా పెంపొందించుకోలేడు, చివరికి సరైనటువంటి బుద్ధితో తెలివితేటలతో కూడా ప్రవర్తించలేడు. భక్తుల మధ్య మధురమును ఆస్వాదించిన వ్యక్తికి ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి.
సో హౌ టు డెవలప్ ట్రాన్సెండెంటల్ క్వాలిటీస్? కృష్ణ సేసన్ భగవద్గీత అనన్య ఆశ్చింతయంతో మాం ఏజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. సో ది ఆన్సర్ టు దిస్ అండ్ ఆల్ ఆర్ నీడ్స్ ఆర్ సింప్లీ ది ఆల్ లై ఇన్ సింప్లీ రిమెంబరింగ్ కృష్ణ మోర్ అండ్ మోర్ ఇంటెన్స్లీ. ద మోర్ యూ రిమెంబర్ కృష్ణ, ద మోర్ యూ విల్ హ్యావ్ ఆల్ ద రిసోర్సెస్ యూ నీడ్. అండ్ ఫర్ ఎ డివోటీ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్ ఇస్ హిస్ లాంగ్వేజ్. Not Telugu, not Kannada, not Tamil, not Hindi. The most important language for him is his qualities. So Krishna supplies the language for the devotee. The more he thinks about Krishna and acts as a representative of Krishna, the problem is we forget this. Very often we get carried away to such a degree that we forget that I am here as a servant of Krishna. The more we can think of ourselves as servant of Krishna and, you know, think how I can render some service in any situation, whatever qualities we need to deal with that situation, Krishna will give us. So in some situation what we need is more compassion. Some situation what we need is more tolerance and humility and forgiveness. And you can't just go on cultivating each of these qualities extraneously. First of all, you don't even know what these qualities are. Even though we may say humility means to not have the desire to be respected by others, we don't know what it means to be not respected by others. Generally, if we say compassion means to feel the sufferings of others, we don't know what that means. We may hear the words and what actually it means and what we understand it to mean,
are different because the language is different. The language is transcendental. And material words don't have that equivalent impact. For example, the word prema, we translate it as love. But love is a very misunderstood word in this world. Mostly it is applied to a man-woman relationship, or at best, if it applies to father and son or mother and son, it's applied in a very material sort of way. So, who can ever conceive of prema as the voluntary difficulties a devotee takes for Krishna's sake? And why would a devotee want to take difficulty for the all-powerful Lord? Why would he want to take this difficulty? Because the Lord is all-powerful. Why should he take so much difficulty? Madhavendra Puri, he took so much difficulty to carry the chandan from Jagannath Puri to Gopinath temple, and he was supposed to carry it all the way to Vrindavan. But when he reached the Gopinath temple, Shirachor Gopinath temple, then Lord Gopal appeared in his dream and told him that Gopinath and I are the same, you don't have to carry it anymore. You can apply the sandalwood pulp on Lord Gopinath's body and it will be the same as applying it on me. So why would Madhavendra Puri take so much trouble? What's the fun that the Lord has in seeing that his devotee goes through this? So the word prema is a highly misunderstood word. Similarly, the words like compassion and humility and tolerance and forgiveness have totally different skewed meanings for us. So even if you go on hearing these words and their explanations, we still won't develop these qualities because we think of them to be something different from what they are.
యోగక్షేమం వహామి అని చెప్పేసి ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి ఒక శ్లోకంలో అనన్యాసింతయంతమం కావాలి. ఎప్పుడు కూడా భగవంతుడిని తీవ్రంగా స్మరణ చేస్తుండడం కావాలి. ఎవరైతే వ్యక్తి ఎక్కువగా భగవంతుని ఎప్పుడైతే తీవ్రంగా స్మరణ చేస్తాడో అలా స్మరణ చేసిన వ్యక్తికే లక్షణాలు అనేటువంటివి ప్రకటన అవుతాయి. తీవ్రంగా స్మరణ చేసినటువంటి వ్యక్తికే నిజంగా భాష అనేటువంటిది భగవంతుడు ఇస్తాడు. భాష అంటే ఏదో తెలుగు కాదు, తమిళ కాదు, కన్నడ కాదు. భాష అంటే భక్తుని యొక్క లక్షణాలని. భక్తుని విషయంలో భాష అంటే ఆయన లక్షణాలు. ఆ భాష భగవంతుడే ఇస్తాడు. క్షమాగుణం అని, సహనం అని ఇలాంటి ఎన్నెన్నో మనం చెప్తూ ఉంటాము. కానీ ఏ లక్షణాలు ఏ సందర్భంలో కావాలనేటువంటిది భగవంతుడే ఇస్తాడు. మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క పరిస్థితులకు లోనవుతూ ఉంటాం. ఆ పరిస్థితులకు పరిష్కారాలు గాను ఏ లక్షణాలు నీకుంటే ఆ పరిష్కారాలు నువ్వు తీసుకోగలుగుతావు. ఆ లక్షణాలు భగవంతుడు ఇస్తాడు. ఎప్పుడు భగవంతుని ఎప్పుడు మనం స్మరణ చేస్తున్నప్పుడు అది సాధ్యం అవుతుంది అన్నమాట. భగవంతుని ఎప్పుడు మనం స్మరణ చేయడం అనేటువంటిది ఎప్పుడైతే చేస్తామో ఏ లక్షణాన్ని విడిగా అభ్యాసం చేయాల్సిన అవసరం లేదు. ఏ లక్షణమైనా సరే, ఏ లక్షణమైనా కానీ సరిగ్గా ఆ సమయానికి నీలో ప్రకటమయ్యి నీలో ఆ ప్రత్యేక సందర్భానికి కావలసినటువంటి పరిష్కారాన్ని ఇస్తుంది. ఇక్కడ నిజంగా మనం చెప్పేటువంటి లక్షణాల విషయంలో నోటితో మాట మనం చెప్తాం కానీ యథార్థంగా దాని అర్థం మనకు తెలియదు. ఇప్పుడు మనం వినయమనంటే ఏం చెప్తాము? తోటి వారి దగ్గర ఏ రకమైన గౌరవాన్ని ఆశించకుండా ఉండడం, అసలు అదంటే ఏంటో మనకు తెలియదు యథార్థంగా దాని అర్థంలో. వినయం అనే మాటకి దాని నిర్వచన విధి అని చెప్పేసి అనుకుంటున్నావు కానీ ఒక జాలి చూపించడం అంటాం. తోటివాడి దుఃఖాన్ని నీ బాధగా, తోటివాడి బాధని నీ బాధగా భావించడం అని చెప్తున్నావు. కానీ నిజంగా అలా భావించడం అని అంటే ఆ బాధని ఏ విధంగా భావించడం అనేటువంటి యథార్థమైన దాని అర్థం మనకు తెలియదు. దీని పదాలు చెప్పుకుంటున్నాం, వాటి నిర్వచనాలు వింటున్నాం, కానీ యథార్థంగా దాని అర్థం మనకు తెలియదు. అలానే ప్రేమ అనేది కూడా, ప్రేమ అని అంటే ఏదో ఆంగ్లంలో లవ్ అని చెప్తారు. నిజంగా ప్రేమ అనేటువంటి పదం ఈ ప్రపంచంలో అన్ని చోట్ల కూడా అపార్థం చేసుకోబడింది. యథార్థంగా ఆ ప్రేమ అనేటువంటి పదం యొక్క నిజమైన అర్థం మనకు తెలియదు. ఇలా ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీటి పేర్లు మనం చెప్పుకున్నా, వీటి నిర్వచనాలు మనం చెప్పుకున్నా, యథార్థంగా వీటికి అనుభూతి అర్థం చేసుకోవడం అనేటువంటిది అది ఈ పేర్లకి విభిన్నంగా ఉంటుంది. అంటే అర్థం అవి దివ్యమైన లక్షణాలు. భౌతికంగా వాటికి ఇది పేరు అని చెప్పుకున్న దాని యొక్క యథార్థమైన అర్థాన్ని మనం అనుభూతి చెందడంలో కానీ కనీసం అర్థం చేసుకోవడంలో కానీ చాలా చాలా గాఢమైనటువంటి అవగాహన మనకి అవసరం ఉందన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రుల మధ్య, లేకపోతే భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ఉండేటువంటిది ప్రేమ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. చాలాసార్లు ఆ ప్రేమ అనేటువంటి పదం ఈ ప్రపంచంలో అపార్థమే చేసుకోబడుతుంది. ఇంకొకటి, మనము నేను కృష్ణుని ఎప్పుడూ కూడాను స్మరణ చేస్తూ ఉండాలి అనేటువంటి ఉద్దేశం మనకు గట్టిగా ఉండాలి. ఇది లేనప్పుడు ఏమవుతుందంటే నేను కృష్ణదాసుని అనేటువంటి విషయం కూడా ఒకసారి మర్చిపోతాం, అంత చివరికి వెళ్ళిపోతాం అన్నమాట మనం. అందుకని ఎప్పుడు కూడా కృష్ణను మనం గుర్తుపెట్టుకున్నప్పుడే ఈ అనన్య చింత అనేటువంటి శ్లోకం ద్వారా మనకి కావలసినటువంటి లక్షణాలు ఆ భగవంతుడు మనకు అనుభూతమయ్యేటట్టుగా మనకి చేస్తాడు అనమాట. ఈ లక్షణాలు అనేటువంటి ఎప్పుడైతే మనం సక్రమంగా ఇలా అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే ఈ లక్షణాల యొక్క అనుభూతి మనకు అనేది వస్తుందో, అప్పుడే వాటి యొక్క అర్థం తెలుస్తుంది అనమాట. జాలి, ప్రేమ, దయ, వినయము ఇలాంటి పదాలు ఏవైతే మనం చెప్తున్నా ఇవన్నీ పూర్తిగా దివ్యమైనటువంటివి, ఆధ్యాత్మికమైనటువంటివి. వాటికి భౌతికమైనటువంటి నిర్వచనాల ద్వారా మనం వాటిని వివరిస్తామని చెప్పేసి అంటే సరిపోదు. వాటికి అనుభూతి అవగాహన చేసుకోవడం అనేది విభిన్నమని మనం అర్థం చేసుకోవాలి.
సపోజ్ ఐఎమ్ తమిళ్ స్పీకింగ్ మ్యాన్ అండ్ యూ యూజ్ తెలుగు వర్డ్స్ ఫార్ హ్యూమిలిటీ, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. సిమిలర్లీ ద వర్డ్స్ ఆర్ రిప్రజెంటింగ్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్, ద వర్డ్స్ డోంట్ రిప్రజెంట్ ది యాక్చువల్ క్వాలిటీ completely. Moreover, the spiritual qualities are not different from, there are personalities. For example, compassion, there is Dayadevi. Similarly, there is a personality who embodies humility, personality who embodies forgiveness, and so on. Sometimes we say Rupa Sanatana Goswami are the embodiment of humility. Embodiment of humility. Because these qualities in the spiritual world are personalities. They are not just abstract things. Krishna is the absolute Satyam, Paramasatyam. Satyam is a quality. And Krishna is the absolute Satyam. So you cannot be truthful by your own effort. You need the mercy of the absolute truthful to get the mercy, to become truthful. Similarly, if you want humility, you need the mercy of persons who embody humility completely. By brute force you can't get it. The mechanical process or the non-devotional process would be to try to manifest these qualities on our own strength. It's full of klesha. Klesho adhikatara stesham. అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాయ గతిర్ దుఃఖం. ఇఫ్ యూ ఆర్ అటాచ్డ్ టు ఇంపర్సనల్ ప్రాసెస్, యూఆర్ నాట్ లుకింగ్ టు మెర్సీ, యూఆర్ నాట్ లుకింగ్ టు ప్లీజ్ గాడ్, యూఆర్ ట్రాయింగ్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్ బై యువర్ ఓన్ ఎఫర్ట్స్. అండ్ దేర్ఫోర్ జనరలీ ది ఎక్స్టెంట్ టు విచ్ అన్ ఇంపర్సనల్స్ కెన్ మేనిఫెస్ట్ దీస్ క్వాలిటీస్ ఇస్ మచ్ మచ్ లెస్ దాన్ ఎక్స్టెంట్ టు విచ్ పర్సనల్స్ కెన్ మేనిఫెస్ట్ దీస్ క్వాలిటీస్. Because the personalist, the bhakta, is placing himself as a dependent. I need the mercy of these personalities. When I hear about Draupadi's compassion, I can think of her as the embodiment or the avatar of compassion. And similarly, Rupa Sanatana Goswami are the avatar of humility. Haridas Thakur, the avatar of tolerance. Yes, compassion in a broader way. So I can pray to these personalities, I can study their character, whereas the impersonalist, he has no way to study their character, because he thinks that these people have all merged into Brahman. There is no Haridas Thakur now. There was a Haridas Thakur long time ago as an embodiment, but I can't look to him for mercy anymore, because he doesn't exist in that form. Whereas as a devotee, we can always appeal to these devotees. When I hear about Draupadi, her forgiveness of Ashwatthama, it is a miraculous forgiveness to lose all your children to the absolutely foolish act of Ashwatthama, of killing them while they were sleeping. It's an extreme degree of pain. In that painful condition, she is thinking of not offending him. So when you hear this story and pray to Draupadi, when you have the right attitude towards Draupadi, then by her mercy, you get the quality of forgiveness. It's not that we should not discuss these qualities or we should not try for these qualities, but our try is a different type of try. Our try is to get inspired by these personalities. When you look to them more and more, then you automatically look to Krishna, who is the embodiment of the reservoir of all kinds of transcendental qualities. And therefore, the more you look to these devotees in our scriptures and hear about them through Vaishnavas who are transparent, those who are really seeking those qualities in themselves, they are not speaking academically. They want to manifest genuine humility. They want to manifest genuine compassion. No Vaishnava will think I'm compassionate. No Vaishnava will think I'm humble. No Vaishnava will think I'm forgiving and tolerant. They will only think that I wish I could have a particle of this quality of this exalted Vaishnava. So by thinking in this way, by their mercy, we're all present. We think they're dead, but they're not dead. They are present. By their mercy, you get those qualities. There's no other way. And all of that mercy is channeled through the mercy of one's active spiritual masters in life. Those who are guiding us, those who are giving us diksha and siksha and, you know, continued training and so on. Through their mercy, we access the mercy of all the personalities in the Bhagavatam. All the personalities in the Ramayana, all the personalities in the Mahabharata. You have imbibed them. So, the way I have looked at this is, we need to really associate with the sadhus, not only those who are present now, but through their speech, we have to associate with sadhus like Yudhishthira, sadhus like Vidura, sadhus like Yamaraj and Bhishma Dev and Prahlada Maharaj and so on. Through the association of those who are present, we get the association of those who are not visibly present before us, but who are present by the power, empowerment. And as you feel their presence more and more and look towards them, look towards them, look towards them, the more you study Prahlada's character, what are you doing? In effect, you are looking to Prahlad. The more you will be able to face the challenges of life in a small way, in representation of Prahlada's character. When somebody is trying to insult you or somebody is trying to hurt you, you don't wish bad for them. After hearing about Prahlada Maharaj for 25,000 times, if you still want to wish bad for those who try to hurt you, that means you have not got the mercy of Prahlada Maharaj. Rather, you will automatically, not by effort, automatically your mind will go, how can I relieve this person of this negative attitude that he's carrying so that he can experience the truth of spiritual life?
భగవంతుడు సర్వశక్తివంతుడు. ఆయన సర్వశక్తివంతుడు అయినప్పుడు కూడాను ఆయన నమ్ముకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన సేవ చేసే నిమిత్తం ఎంతో కష్టం తీసుకుంటూ ఉంటారు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సర్వశక్తివంతుడైన భగవంతుడి కోసం ఆయన నమ్ముకున్నటువంటి శుద్ధ భక్తులు కష్టం తీసుకోవడం ఏంటి అని అంటే, ఆ ప్రేమ అనేటువంటి పదానికి అర్థాన్ని వెతికేటప్పుడు ఇదే అర్థం చేసుకోవాల్సింది. మనం బయట ప్రపంచంలో అయితే ఆ ప్రేమ అనే పదాన్ని అపార్థం చేసుకుంటారు, కానీ మాధవేంద్రపురి విషయంలో ఆయన చందనం కోసం ఎంతో కష్టపడి పూరి వెళ్ళాడు. దాన్ని తీసుకుని తిరిగి దారిలో వస్తూ ఉంటే మళ్ళీ గోపీనాథ్, క్షీరచోరు గోపీనాథ్ కళ్ళలో కనిపించి బృందావనంకి ఎక్కర్లేదు. బృందావనంలో గోపాలే కళ్ళలో కనిపించి ఆయనకి క్షీరచోరు గోపీనాథ్కి నువ్వు తెచ్చే చందనం అర్పించినట్లయితే నాకు అర్పించినట్లు అవుతుందని చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే శుద్ధ భక్తుడు సర్వశక్తివంతుడైన భగవంతుడి దగ్గర ఉండి కూడా ఆయన్ని సేవిస్తూ ఈయన ఎందుకు కష్టం తీసుకుంటాడంటే ప్రేమ అనేటువంటిది అక్కడ నిర్వచనంకి వస్తుంది అనమాట. అది ప్రేమ అంటే ఆయన అన్ని శక్తులు కలిగి ఉన్నవాడు, ఆయన దగ్గర నేను సేవ చేస్తున్నాను కానీ నేను మాత్రం కష్టపడుతున్నాను. అది ప్రేమ ఉన్నప్పుడు అది సాధ్యం అవుతుంది అనమాట. ఇలా మనం చూసుకుంటే ఈ బయట ప్రపంచంలో ఈ ప్రేమ, జాలి, దయ, క్షమాగుణము, వినయము ఇలాంటి పేర్లకిను యథార్థంగా ఆ లక్షణాలకి చాలా చాలా వ్యత్యాసం ఉంది. ఈ పేరు చెప్పేది, దాని నిర్వచనం చెప్పేది వేరే, ఆ దివ్యమైన లక్షణాల యొక్క ప్రకటన లేదా ప్రదర్శన అనేటువంటిది చాలా చాలా వేరే అనమాట. ఎలా అంటే, మనం ఇక్కడ ఏమనుకుంటామంటే ప్రేమ, జాలి, దయ అనేటువంటి లక్షణాలు, వాటి పేర్లు, వాటికి ఏదో కాస్త నిర్వచనాలు చెప్పుకుంటాం. కానీ యథార్థంగా అవన్నీ ఏమిటనంటే అవన్నీ కూడాను నిజంగా వ్యక్తులు అనమాట, మూర్తీభవించిన వ్యక్తులు. మనం అంటూ ఉంటాం కదా రూప గోస్వామి, సనాతన గోస్వామి ఎవరు వాళ్ళు, వినయాన్ని, వినయం మూర్తీభవించినటువంటి వ్యక్తులు అని చెప్పి అంటాం. వినయం మూర్తీభవిస్తే ఎలా ఉంటుంది అంటే రూప గోస్వామి, సనాతన గోస్వామి ఎలా ఉంటుంది అని చెప్తాం. అంటే వినయం మూర్తిభవించడం అంటే వినయం మూర్తిభవిస్తుందా అంటే మూర్తిభవిస్తుంది. ఆధ్యాత్మిక జగత్తులో ఈ లక్షణాలన్నిటికీ కూడాను వాళ్ళంతా కూడాను మూర్తిభవించినటువంటి వ్యక్తులు. దయ అనేటువంటిది ఒక మూర్తిభవించిన వ్యక్తి, దయాదేవి. ఇలా అన్ని లక్షణాలు కూడాను వాళ్ళు వ్యక్తులు అన్నమాట. మనము ఈ లక్షణాలు పెంపొందించుకోవాలని అన్నప్పుడు ఆ వ్యక్తుల యొక్క ఏవైతే ఈ లక్షణాలు మూర్తిభవించిన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని మనం పొందాలి. వాళ్ళ యొక్క అనుగ్రహం కృప మనకు ఉండాలి. అది ఉన్నప్పుడే మనం ఈ లక్షణాలు పొందగలుగుతాం. లేకపోతే మనం ఈ లక్షణాలు పొందేటువంటి అవకాశమే లేదు. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు అనుకోండి, కృష్ణుడిని ఏం చెప్తాం, పరమ సత్యం ఎవరు అంటే కృష్ణుడు అంటాం. అక్కడ సత్యం అనేటువంటిది ఒక లక్షణమే కదా, పరమ సత్యం కృష్ణుడు అంటే అక్కడ లక్షణానికి స్వరూపం ఉందో లేదో మీరే చూడండి. ఇప్పుడు నాకు నిజంగా నేను సత్యసంధతగా సత్యవంతుడిగా ఉండాలంటే పరమ సత్యం అనే కృష్ణుడు దయలేదు, నేను సత్యవంతుడిగా ఉండలేను. అలానే వినయం, వినయం మూర్తి భవించినటువంటి వినయం యొక్క దయలేందే నేను దయ అనేటువంటి లక్షణాన్ని ప్రదర్శించలేను. వినయమైనా సరే, క్షమాగుణమైనా సరే, ఇవన్నీ కూడా మూర్తి భవించిన వ్యక్తులు. అవి ఎవరిలో మూర్తి భవించే మనం అది చూడాలి. ద్రౌపది దేవి ఉందనుకోండి, దయ లేకపోతే క్షమాగుణం మూర్తి భవించినటువంటి వ్యక్తి ద్రౌపది దేవి. పోనీ మనం హరిదాస్ ఠాకూర్ చూస్తాం, సహనం అంటే మూర్తి భవించిన వ్యక్తి ఆయన. ఇలా మనం శాస్త్రంలో చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క లక్షణాన్ని కూడా మూర్తి భవించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళతో ఎలా సాంగత్యం చేయాలనేటువంటిది మనం నేర్చుకోవాలి. వాళ్ళతో సాంగత్యం చేసి వాళ్ళ యొక్క దయ మనకు వస్తేనే, వాళ్ళ కృప మనకు వస్తేనే ఆ లక్షణాలు మనలో ప్రకటన అవుతాయన్నమాట. మాయవాదులు దీన్ని అంగీకరించరు. మాయవాదులు ఏమంటారు అని అంటే లక్షణం అనేటువంటిది లక్షణం అంతే. వాళ్ళు కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని తీసుకుంటారు. వాళ్ళు కూడా జాలి, వినయము, క్షమాగుణము, దయ, ప్రేమ ఇట్లాంటి లక్షణాలు ఏవి వాళ్ళు అభ్యాసం చేస్తారు. కానీ వాళ్ళు అభ్యాసం చేయగా వాళ్ళు పొందేటువంటి లక్షణాలు స్థాయి, ఒక భక్తుడు ఒక ప్రామాణికమైనటువంటి వ్యక్తిని నమ్ముకొని ఆయన దగ్గర నుంచి చక్కగా మార్గదర్శకత్వం పొందుతూ ఈ లక్షణాలని అభ్యాసం చేస్తూ ఆయన ప్రకటించే లక్షణాల స్థాయి పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. ఒక మాయావాది క్లేశో అధిక స్థరతేషం శ్లోకం ప్రకారంగా అతనికి నిజంగా దుఃఖమే ఉంటుంది. అతనికి ఎన్నో లక్షణాలు ఆధ్యాత్మిక జీవితంలో అభ్యాసం చేస్తాడు. ఆ ఎన్నో లక్షణాలు అభ్యాసం చేసినా చివరికి అతను వెళ్ళి నిరాకార బ్రహ్మంలో కలిసిపోతాడు కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా పూర్తయిపోతాయి. అతని అవగాహనలో కూడా అట్లే ఉంటుంది. చరిత్రలో ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ప్రహ్లాద మహారాజు ఉన్నాడు, లేకపోతే యుధిష్ఠిరుడు ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు, విదురుడు, యమరాజు, భీష్మదేవుడు, వీళ్ళందరూ ఎంతో గొప్ప గొప్ప లక్షణాలు ప్రదర్శించారు. మాయవాదుల దృష్టిలో వాళ్ళు లేరు. ఎందుకు లేరు? చనిపోయిన తర్వాత ఐక్యమైపోయారు వాళ్ళు. కానీ భక్తుల దృష్టిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళు ప్రవర్తించిన తీరు అంతా కూడాను ఆయనకు ఉంది. ఎలా ఉంది అని అంటే ఆ లక్షణాలు ఎవరైతే అభ్యాసం చేసి ప్రస్తుతం ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ వ్యక్తులు ఈయన చూడగలుగుతాడు అనమాట. చూసేది నేర్చుకోవాలి. మనము శాస్త్రాల్లో వినేటప్పుడు శాస్త్రాలు ఉన్న వ్యక్తులతో సాంగత్యం చేయడం నేర్చుకోవాలి. ప్రత్యక్షంగా మన ఎదురుగా ఎవరైతే వ్యక్తి ఎటువంటి స్వార్థం లేకుండా ఆ లక్షణాలను తనలో పెంపొందించుకోవాలని పరితపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే చెప్తాడో, చెప్పినప్పుడు చెప్పే వ్యక్తి ద్వారా ఆ శాస్త్రాలు ఉన్న వ్యక్తులతో మనం అనుసంధానం అవుతాం అనమాట. అలా అనుసంధానం అయ్యి ఆ వ్యక్తుల ద్వారా మనం దయను పొందుతాం, వాళ్ళ కృపను పొందుతాం. కృపను పొందినప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా మనలో వస్తాయి. అలా లేకపోతే ఈ లక్షణాలు వచ్చేటువంటి ప్రసక్తే లేదన్నమాట. మనం ఇప్పుడు శాస్త్రంలో ప్రహ్లాద మహారాజు గురించి వింటున్నాం. ఆయన ఏ సమస్య వచ్చినా కృష్ణుడి మీద ఆధారపడతాడు అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. మరి ఆయన ఏ సమస్య వస్తే కృష్ణుడి మీద ఆధారపడతాడు అన్నప్పుడు మనం 25,000 సార్లు ప్రహ్లాద మహారాజు గురించి విని నాకెవరో జీవితంలో ఒకరు బాధించారు, నాకెవరో జీవితంలో ఒకరు నొప్పించారు అని అంటే వాళ్ళ కీడు జరగాలని చెప్పేసి నేను కోరుకుంటే ప్రహ్లాద మహారాజ్ దయ ఇంకా నాకు రాలేదని అర్థం. అక్కడ ఆ దయ ఎప్పుడు వస్తుంది అని అంటే నిజంగా వస్తే అనుకుంటాను నాకు వీళ్ళు వాళ్ళు నా కారణమైనా కానీ నా బాధకి వాళ్ళు కాదు, వాళ్ళ కీడు జరగాలని నేను అనుకోను. ఆ జరిగేటువంటిది ఏదో అది ప్రహ్లాద మహారాజ్ ఎలా తీసుకున్నాడో అలా తీసుకుంటాను, అది ఆయన దయ ఉండాలి. ఇలా ఈ లక్షణాలు మూర్తి భవించినటువంటి వ్యక్తుల్ని ఎప్పుడైతే మనం సాంగత్యం చేయడం నేర్చుకుంటామో అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే నిజంగా వైష్ణవుడు అనేటువంటి వాడు అసలైన వైష్ణవుడు చెప్తేనే, అది మనం వింటేనే. అసలైన వైష్ణవుడు ఎప్పుడు? నాలో వినయం ఉందని చెప్పడు, నాలో దయాగుణం ఉందని చెప్పడు, నాలో క్షమాగుణం ఉందని చెప్పడు. మరేం చెప్తాడు? ఈ గుణాలన్నీ కూడా మహావైష్ణవుల్లో అనంతంగా ఉన్నాయి, అందులో ఇసుమంత నాలో ఉంటే అది చాలా గొప్ప అని భావిస్తున్నాను, దానికోసం ప్రయత్నం చేస్తున్నాను అంటున్నాడు. మన ప్రయత్నం ఇక్కడ విభిన్నంగా ఉంది, మీరు గమనించండి. ఏదో లక్షణాలు చదివేసి వాటి నిర్వచనాలు చదివేసి పొందట్లో ఇక్కడ అదొక ప్రయత్నం. ఇక్కడ మనం చేసే ప్రయత్నం ఏంటంటే ఈ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల గురించి మనం పదే పదే చర్చించి వాళ్ళ చైతన్యాన్ని మనం అర్థం చేసుకుని దాన్ని మనం అవలంబించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మన ప్రయత్నం. ద్రౌపదీదేవి క్షమాగుణానికి, ద్రౌపదీదేవి గురించి చదివినప్పుడల్లా ఆమె క్షమాగుణం ఏంటో అర్థం కావట్లేదు, అంత ఉన్నతంగా ఉన్నాం. ఇది కళ్ళ ముందు తన 5 బిడ్డల్ని కూడాను కళ్ళ ముందు ఎదిగొచ్చినటువంటి బిడ్డల్ని చంపేసేస్తే ఆ చంపినటువంటి అశ్వత్థామని ఆమె వదిలేసి పెట్టింది, క్షమించి వదిలేస్తుంది అన్నమాట. అసలు అంత ఎంత ఎలా వస్తుంది అంత క్షమాగుణం ఆ వ్యక్తికి అంటే ఆ క్షమాగుణం మూర్తిభవించిన వ్యక్తి ద్రౌపదీదేవి. అలాంటి ఆ ద్రౌపదీదేవి యొక్క క్షమాగుణం అనేటువంటి దాన్ని మనం పదే పదే చర్చించి ఆ చైతన్యాన్ని అర్థం చేసుకుంటే ఆ లక్షణం మనకు వస్తుంది అనమాట. ఈ ఆధ్యాత్మిక దేవి లక్షణాలన్నీ కూడా ఒక సాకారాన్ని నమ్మేటువంటి భక్తుడు వీటిని అభ్యాసం చేసే తీరు వేరే, నిరాకారాన్ని నమ్ముకునేవాడు లేదా బయట లౌకిక వ్యక్తి వాడు ఇలాంటి అభ్యాసం చేస్తాడు. దయాగుణం, క్షమాగుణం, వినయం, నీతి, నిజాయితీ వాళ్ళు అభ్యాసం చేస్తే వాళ్ళలో ప్రకటమయ్యేటువంటి స్థాయి వేరే, ఒక భక్తుడు ఈ లక్షణాలను అభ్యాసం చేసి ఇతను ప్రకటించే స్థాయి వేరే, మనం అర్థం చేసుకోవాలి.
సో భాగవతం సేస్ యశాస్తి భక్తి భగవత్ యొక్కించిన సర్వే గుణేశత్ర సమాసతే సురా అరాభక్త శకుతో మహద్గుణ మనోరథేన అసతో ధావతి ధావతో బహి. సో అసతి ధావతో బహి. సో వన్ వాజ్ ఎ డివోటీ ఆఫ్ కృష్ణ, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ వన్ ఈజ్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ, వన్ వాజ్ ఎ డిజైర్ టు హియర్ అబౌట్ కృష్ణ, వన్ వాజ్ ఎ డిజైర్ టు గ్లోరిఫై కృష్ణ. సచ్ ఎ పర్సన్ ఇస్ కాల్డ్ ఎ డివోటీ. ద ఇంటెన్సిటీ ఆఫ్ డివోషన్ మే చేంజ్, బట్ దిస్ ఇస్ ద ఎసెన్షియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ డివోటీ, దట్ హీ లైక్స్ టు హియర్ అబౌట్ కృష్ణ, హీ లైక్స్ టు స్పీక్ అబౌట్ కృష్ణ. So I will speak more about that. What does it mean to hear about Krishna? What does it mean to speak about Krishna? But for the time being, assuming that we know that, when one has that strong taste for hearing about Krishna, then he develops all good qualities automatically. Just like the sunflower example. Because sunflower is always looking at the sun, that sunflower is growing perfectly. Similarly, if the devotee is always looking to Krishna, his interest about him. When we hear about Bhagavatam, we are very often trying to solve our problems. Usually we don't end up solving the problems because we are trying to get something from the Bhagavatam according to our material perception. But the Bhagavatam is adhokshaja, is beyond the material senses. So if you try to get something from the Bhagavatam according to your material perceptions, you probably won't get it because it's not a material thing. But if you are looking for Krishna's interest while hearing the Bhagavatam, that this will please Krishna, therefore I am doing it, not even to improve your service and not even to purify yourself, those could still be materialistic. Those could still be selfish. I want to be pure so that I can be a good man. I want to be pure, therefore I can do my seva better. It's all myself in the center. Whereas when one keeps Krishna in the center, one wants to hear about Krishna because you love Krishna. When the more you do about, you know, this kind of hearing, the more you develop all kinds of transcendental qualities from that. There's a difference between hearing for my benefit versus hearing because I love Krishna. The Vrajavasis and the pure devotees, they hear about Krishna not because they're getting something from Krishna. They're hearing about Krishna because they love Krishna. Just like if you love someone, let's say this small child here, I love her. So I want to hear about her, not because it benefits me in any way. I want to hear about her because I love her. And the hearing about her itself is a benefit. It's not that by hearing about her, I'll get a gold biscuit or something like that from the Gulf countries. So there's a difference in how you hear. And this is why we make mistakes many times. We know the principle, but when it comes to application, we are too preoccupied with our own problems and situations. And therefore, our hearing is not about Krishna, it's about us. But through the lens of the Bhagavatam, we end up hearing about ourselves. This doesn't actually purify the heart and give you transcendental qualities. So you need the medium, via medium of a person who is only interested in Krishna. And we have to associate with such a person through his vani to change his focus from myself to Krishna. And that is what most people find it very hard to do. Thousands of people going for Pushkaram bathing in the rivers. 100 trains per day extra they are running. That's easier. Because that's still about yourself. That's still about escaping your sins. That's still is about getting good pious credits. That's easier to do. It's very austere. The result is meager. Why Krishna says it is difficult to do then? Kleshwadi Kataras Tesham. Because the result is very poor. It's easier to do in the sense that your consciousness naturally goes to that place. But it's difficult to do in the sense that you have to take a lot of austerity to do it. It's not a very intelligent thing to do. Therefore, Krishna's recommendation, Arjuna asks in the beginning of the Bhagavad Gita, who are superior? Those who take the path of Brahman realization or those who take the path of realizing you? Open that 12th chapter, first verse. So, and Krishna immediately replied that those who think of me always, they are better. So, if we are too much obsessed with self-realization, that I must become pure, I must come to the platform of understanding I am not the body, then that purification is slow. But if we are interested in Krishna, to serve Him, even with impurities, it doesn't matter, I got all kinds of impurities, I want to see Krishna happy. This purity will help you to develop transcendental qualities much, much more easily. Krishna says in Bhagavad Gita, evam satata yukta ye bhaktas tvam paryupasate. This word paryupasate again appears. The verse that I quoted earlier, ananya chintayanto mam yajana paryupasate. This is very interesting. Krishna immediately gives. Ye chap yaksharam avyaktam tesham ke yoga vittama. Those who are attached to the impersonal Brahman or those who are attached to you personally. Krishna immediately answers. Sri Bhagavan vacha. Maya vesha manoyamam nityukta avasate. Tesham nityupayuktanam. Nityukta avasate. Shraddha parayo petas. Petas. Teme yukta tamamata. Those who worship me with faith. Constantly. Paryupasate. Paryupasate means properly worship. I will cover that in just a moment. When people properly worship Krishna, they get everything very easily. Because they are in contact with the unlimited storehouse, therefore for them to develop compassion and humility and tolerance, forgiveness, they don't have to make any effort. It happens within the internal potency of Krishna. Whereas if I try to be humble, if I try to be compassionate, first of all, it seems very artificial, isn't it? Because we just don't know how to be compassionate. We just don't know how to be humble. And we have a different idea of what it is than what it actually is. So therefore, the best process of developing these qualities is to simply focus on developing your love for Krishna. And what is the proof that you are developing your love for Krishna? You are interested in Krishna. So you need a lot of respect for those who love Krishna. And you need a lot of attentiveness towards them. This is the message of the Bhagavatam. When there is attentive and respectful hearing from those who love Krishna, then you begin to love Krishna. And as you love Krishna, you become a conduit for His mercy in this world. And you become a conduit of all the qualities with which He deals with the conditioned living entities. You become a representative of those qualities. Because that's what is needed for you to represent Him. Because to represent someone means to represent them with their qualities. For example, a constable. He represents the government. In what way does he represent the government? Rules. Strictness. That is a very bad constable. What's a good constable? Protection, offering protection. He has to identify with that function of the government completely. And then when he comes as a constable, his fullness of offering protection to the people on behalf of the government is manifested. So the more we are interested to hear about Krishna, Yasyasi Bhakti Bhagavati Akinchana, Sarveer Gunes Tatra Samasate Sura. The more we begin to develop qualities beyond our knowledge, unbeknownst to ourselves, we'll develop. We'll also be wondering, I am so humble. This is not me. This is not me. This seems like a different person. Have you felt like this? Anybody? At least I feel it every day. I feel like it's not me. Somebody else is speaking. Somebody else is acting. Krishna has taken over. your lower nature is completely left aside. So how does a devotee come to this higher type of focus? One is through hearing, attentive hearing. Another is through the holy name. A lot depends on how sincere you are in chanting. Because chanting means you are taking interest in Krishna. While chanting, many people have a tough time chanting. Hearing, they are finding it easier. You know why they find it easier? Because very often when they hear, they are hearing about themselves. They are not hearing about Krishna. The moment they want to hear about Krishna, that is why we are prohibited from hearing the 10th canto directly. As soon as we start hearing about, you know, things about me, or we perceive as is for me, we are wide awake. Gulab jamun mil raha hai, laddu mil raha hai, class mein sab kuch mil raha hai. How can you manage your time better, Prabhu? Please tell me all the points, I will write that down. How can I have disturbance-free relationship with devotees? Please tell me all these things, I'll write it down. So notebooks are filled with these notes, but hardly anybody is writing anything about Krishna. When you say, Bharhavatam samasitam buddha-sundarangam kandarpa-koti-kamaniya-vishesha-shobham govindam Adipurusham tamaham bhajami. So when you start speaking this, people are sleeping. Why? Because it is not about us. We think it's not about us. Actually, that is really about us. This is not about us. This is about our bodies. This is about our minds. This is about our families and bank balance and how to deal with the troubles of this world and so on. So when a pure devotee speaks, he is doing two things. One is showing us our conditioned consciousness in the light of the Bhagavatam. Another is showing the transcendental world. So he does it in such an expert way that our attraction is drawn to the transcendental world. Just like when a magnet is in contact with iron filings, then iron gets attracted. Even though in the conditioned state, the iron is very corroded, you know, a lot of rust all around. But still, in spite of all the rust, the magnet attracts. So right now we are in this corroded or rusted condition. But when we come into contact with the pure devotee who is carrying the pure message of Krishna in his heart, he has nothing else but Krishna. He wants only Krishna. He's thinking of Krishna, he's speaking of Krishna, he's sleeping Krishna, he's eating Krishna, not like the demons. Prasadam. Prasadam. He is only living in Krishna all the time. Mayavesha manoyamam nityukta upasate. When you hear from such a person, without your knowledge, your attention gets transferred to Krishna. Without your understanding how it happened. Similarly, if you take the prasadam of a devotee, if you take the water that washes his lotus feet, if you take the dust from his lotus feet, and you know that's easy. You can take the dust from the lotus feet of the devotee and rub it all over your face and then call the devotee, you know, I don't think you're very surrendered to Krishna. So the taking the dust becomes a ritualistic, or at best a ritualistic experience. You don't develop any qualities. But if you take this person, what is that verse? Yatpada samshraya suta mune prasamaneha sadya sadyo sadya punanti upasprushta svardhanya apu anuseveya yatpada samshraya suta. So if you simply get in contact with the lotus feet of such devotees, Itpadham Shasuta, Mune Prashamanaya, immediately you become free from all kinds of impurities. Because they help you to look towards Krishna. Even if you look towards Krishna for a fraction of your life, a moment of your life, that is far better than living millions of years without looking towards Krishna. So that is why Sadhu Sangha is so important. Because by Sadhu Sangha, at least for that time being, your attention is upon Krishna, not upon yourself.
Etadi atura chittana matra sparshecha muhu bhavasundo bhavasundo plava drishto haricharyanavarnam.
So, because they are continuously in the flow of Harikatha, they have no personal interest. They are glorifying Krishna in all conditions, whether they are in opulence, whether they are in happy or unhappy conditions, they are focused upon Krishna. They are focused upon Krishna's interest. So even when they describe this conditioned world, their interest is in Krishna. Their interest is not here. Their interest is not even with the conditioned souls. Their interest is with Krishna. And why are they interested in the conditioned souls? Because Krishna is interested in them. Otherwise they have no interest in them either. If you reverse the process, it won't work. If I say, I want to show all of you compassion, by doing this compassion towards you, I will become interested in Krishna, it will not work. It's a reverse process. Because this compassion that I show to others will be definitely material. It doesn't have a transcendental reference point. So from this kind of compassion shown to people or living entities in this world, without reference to Krishna, I will not develop my attachment to Krishna. Rather, I'll become proud that I'm such a philanthropist, I'm doing so much good work for the people, and so on. So the value of association with a pure devotee cannot be imagined. The kind of clarity you get, the kind of confidence, the kind of humility, and you can experience these things in your own heart. It is not that someone has to tell you. Just like when you take food, immediately you know you have taken food. Does somebody else have to take you food? Oh, you have eaten enough? Sometimes it has happened. It happened. When you sit with devotees, you have to tell the neighbor, you have taken enough, Prabhu. That is not a very good situation. That's not a very good situation. Suppose you are taking prasad with me, you are taking 20 idlis. Then I have to tell you, Prabhu, you have taken enough. But that's not the usual situation. The usual situation is that as you're taking prasadam, you know you're getting nourished, you're getting freedom from hunger, and you're feeling that satisfaction. When you can say, no more, Prabhu, I've taken 3 idlis, my quota is over. Especially the kind of idlis they serve in some places. They're gigantic idlis, they're not small idlis. If you eat 20 of them, it'll be too difficult. Only a neighbor has to tell you that. So bhakti is like that. The experience of these qualities is something that you feel in your heart. That is why it's important to hear from a realized person. A realized person sees the spiritual world with spiritual qualities. His consciousness is in the spiritual world. Even though he's dealing with this material world, his consciousness is not here. So when you hear from such a realized soul, you experience these qualities in your heart. You become humble. You never even desire to be humble. But you go and sit near a pure devotee's lotus feet and you hear him speak about Krishna Katha, you feel humble. You suddenly feel, Prabhu, I've been so proud with all of you so many years. Today, finally, some senses are coming in me. And you can be sure that this means that he has gone and heard a Bhagavatam from a pure devotee. If this has happened, this cannot happen by any amount of kicks of Maya. Maya's kicks can take you to a pure devotee, but it cannot give you this humility. This humility will come only when you go and meet a pure devotee. So if somebody expresses such humility in their actions and it's genuine, this means that they are actually experiencing pure devotee shelter in their lives. Otherwise it's not possible. So we have to keep looking to the pure devotee. And it's very difficult for us to look to the pure devotee constantly. Therefore, what do? They give us some very simple instructions. The instructions of a pure devotee are non-different from a pure devotee. They are inseparable. Main to bolte ja raha hu, kitna bologe tum? Bolo.
Ye bhi quality ka.
Section for him. యశాస్తి భక్తి భగవతికి ఇచ్చిన శ్లోకం ప్రకారం ఏంటంటే అన్ని లక్షణాలు కూడాను భక్తుడికి సహజంగా కృష్ణుడి పట్ల అతనికి నిజమైనటువంటి దృష్టి కలిగి ఉన్నట్లయితే సహజంగా అన్ని లక్షణాలు కూడా అతనికి వస్తాయి. ఎక్కువగా వినాలి, ఎక్కువగా భగవంతుని కీర్తించాలి, ఎక్కువగా భగవంతుని గురించి శ్రవణం చేయాలని చెప్పి అనుకునే వ్యక్తికి ఖచ్చితంగా సకల సద్గుణాలు వస్తాయన్నమాట. ఈ వినడం అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే మనం భాగవతం వింటూ ఉంటాం. భాగవతం వినేటప్పుడు ఏం చేస్తామంటే మనకుండే సమస్యలు మనకుండే ఇబ్బందులన్నీ కూడా భాగవతంలో వెతుక్కుంటాం. వీటికి పరిష్కారాలు ఎక్కడ దొరుకుతాయి, నేనుండే పరిస్థితులకి భాగవతం నాకెట్లా ఉపయోగపడుతుంది, లేకపోతే నేనున్నటువంటి ఈ సన్నివేశాలకి భాగవతాన్ని నేను ఎట్లా ఉపయోగించుకోగలను, ఇలా మనం నేను నాకు భాగవతం ఎట్లా ఉపయోగపడుతుందని చూస్తున్నానే కానీ భాగవతం కృష్ణుడికి యొక్క ప్రీత్యర్థం నేను ఎలా వినగలను ఆలోచించట్లేదు. వినడం అంటే ఇక్కడ ఎక్కువగా వినడానికి ఇష్టపడతాడు, అలా ఎక్కువగా వినేటువంటి వాడికి అద్భుతమైనటువంటి ఎట్లా అది, నేను ఎక్కువగా భాగవతాన్ని వినడానికి ఇష్టపడుతున్నాను, చెప్పడానికి ఇష్టపడుతున్నాను, అది నా కోసమా కృష్ణుడి కోసమా? నేనున్నటువంటి ఇబ్బందుల్ని నేనున్నటువంటి కష్టాలని వెతికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే గనక ఇప్పటికి రావు. మన దృష్టి ఏదై ఉండాలంటే కృష్ణుడి గురించి అయి ఉండాలి. కృష్ణుడి గురించి నేను వింటున్నాను, కృష్ణుడి ప్రీత్యర్థం నేను వింటున్నాను. బృందావనవాసులందరూ కూడా కృష్ణుడి గురించి ఎంతగానో తెలుసుకుంటారు, వింటారు. కృష్ణుడి వల్ల వాళ్ళు ఏం పొందట్లేదు, కృష్ణుడి మీద ప్రేమతో వాళ్ళు కృష్ణుడి గురించి వింటున్నారు. ఇప్పుడు ఆ పాప అంటే కూడా చాలా ఇష్టం, అయితే ఆమె మీద ఇష్టం ఉంది కాబట్టి ఆమె గురించి వినాలనుకుంటున్నాను, అంతేగాని ఆమె దగ్గర నాకు ఇస్తారని కాదు, నేను వినాలని అంటున్నాను అనమాట. అలానే ఏదైనా కానీ మనం ఈ శ్రవణం చేసేటువంటి విధానంలో ఎప్పుడు ఎక్కువగా మనకి వినే విషయం వచ్చేసరికి మనం ఏం ఆలోచిస్తామంటే ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది, నేను బాగా ఎట్లా సేవ చేసుకోగలుగుతాను, నేనెంత బాగా పవిత్రం కాగలుగుతాను. ఈ ఆలోచనలు కూడా భౌతికమే, ఎట్లా అంటే చెప్తాను. నేను బాగా ఎక్కువ పవిత్రం అయిపోతే, నేను బాగా ఎక్కువ సేవ బాగా చేసుకోగలిగితే నేను అందరికన్నా బాగుండు అనేటువంటి భావన అనమాట. అది భౌతికమైనటువంటి భావన కావడం చేతనే దానిలో ఆధ్యాత్మిక లక్షణాలు పెంపొందించుకోవడం అనేటువంటిది ఎంతమాత్రం జరిగేటువంటి ప్రసక్తే లేదు. ఆధ్యాత్మిక లక్షణాలు మనలో పెంపొందాలి అని అంటే కృష్ణుడి కోసం నేను వినడం నేర్చుకోవాలి, ఆసక్తి కృష్ణుడిదై ఉండాలి, పవిత్రీకరణ అనేటువంటిది కూడా కృష్ణుడి కోసం అయి ఉండాలి. కృష్ణుడికి పవిత్రం అంటే ఇష్టం కాబట్టి కృష్ణుడి కోసం నేను ఆ పవిత్రీకరణ పొందే ప్రయత్నం చేస్తాను అనే ఆలోచనతో పవిత్రం వాళ్ళని కోరుకోవడం మంచిది. ఆసక్తిని కృష్ణుడి మీద ఉండాలి, దృష్టి కృష్ణుడి మీద ఉండాలి, అలా చేయాలి. చేస్తే దానివల్ల ఫలితం ఉంటుంది, ఆధ్యాత్మిక లక్షణాలు ఖచ్చితంగా మనలో వస్తాయి. ఇలా రావాలంటే అలా వినడం ఎవరు నేర్పిస్తారు చెప్పండి మనకి? అలా వినేటువంటి వ్యక్తితో మనం సాంగత్యం చేయాలి హృదయపూర్వకంగా. ఏమాత్రం కూడా ఏ విధమైనటువంటి స్వార్థాపేక్ష అనేటువంటిది లేకుండా కృష్ణుడి మీదనే దృష్టి కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో శుద్ధ భక్తుడు, అలాంటి వ్యక్తి దగ్గర నుంచి మనం విన్నా, అలాంటి వ్యక్తితో మనం సాంగత్యం చేసినా ఖచ్చితంగా అలాంటి శ్రవణం, అలాంటి భాగవతం మనల్ని ఖచ్చితంగా ఆధ్యాత్మిక లక్షణాలు మనలో పెంపొందేటట్లు చూస్తుంది. ఆ ఆధ్యాత్మిక లక్షణాలు మనలో పెంపొందించినప్పుడు ఎలా అనిపిస్తుందో తెలుసా? అవి మనలో పెంపొందించినట్టే మనకు అనిపించదు, ఒక అనిపించకుండా అకస్మాత్తుగా కనిపించేసరికి మనకే ఆశ్చర్యం వేస్తుంది. రోజు అదే నేను ఇంత వినయంగా ఉన్నానా, ఈ వినయం నిజంగా నాది కాదు, నేను ఎలాంటి ఉండో నాకు తెలుసు కదా, మరి వినయం ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆ శుద్ధ భక్తుల నుంచి శ్రవణం చేయడం వల్ల నాకు వస్తుంది. కృష్ణుడే అనే దృష్టి తప్ప వేరే దృష్టి లేనటువంటి వాళ్ళు వాళ్ళు చెప్తున్నది నేను వింటున్నాను కాబట్టి నాకు వస్తుంది. నేను ఇంత దయాగుణాన్ని కలిగి ఉన్నానే ఈ రోజున, మామూలుగా నేను ఎంత దయాదాక్షిణ్యం లేనో నాకు తెలుసు, మరి ఇంత దయాగుణం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఆ శుద్ధ భక్తుల దగ్గర నుంచి వింటున్నాను కాబట్టి వస్తుంది. ఇలా మనం గుర్తించాలన్నమాట. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. పుష్కరాలకి 100 రైళ్లు ఎక్కువ చేశారు, చాలా మందికి సౌకర్యాలు ఏర్పాటు చేసేసారు, అక్కడ స్నానాలు చేసేస్తున్నారు, ఇవన్నీ సులభమే ఏర్పాటు చేయడం. ఎందుకంటే రైళ్లు ఏర్పాటు చేయడం అయినా పుష్కరాలకి స్నాన ఘట్టాలు కట్టడం అయినా నా పాపాలు తొలగిపోవాలి, నా పుణ్యాలు పెరిగిపోవాలి, ఇంతే తప్ప అక్కడ నా అనేది తప్ప కృష్ణుడు ఆసక్తి లేదు. ఇలాంటివన్నైనా మనం చేయొచ్చు సులువుగా. కృష్ణుడు ఏదైనా చేయాలంటే అది చాలా కష్టమైంది, చాలా చాలా కష్టమైంది అనమాట. ఎందుకని ఇప్పుడు నా అనే విషయంలో వచ్చేసరికి ఏదైనా సౌకర్యంగా మనం చేసేయగలుగుతాం, కృష్ణుడు ఆసక్తి అనేసరికి అది మనకి సౌకర్యంగా రాదే. నా గురించి అంటే ఎంత చెప్పండి వింటాను నేను కూర్చొని, కృష్ణుడి గురించి అంటే నిద్రపోతాను, గోవింద మాధవ గురించి చెప్తే ఏమంటే నిద్రపోతాను, అంటే కృష్ణుడి గురించి ఏం చెప్పినా వెంటనే నిద్ర వచ్చేస్తుంది. అందువల్ల శ్రవణం అనే విషయంలో శుద్ధ భక్తుల నుంచి మనం శ్రవణం చేయడం అనేటువంటిది ఎప్పుడైతే మనం పెట్టుకుని ఉంటామో, ఈ శ్రవణం చేసేటప్పుడు కూడా ఇంకోటి మీరు గమనించాలండి, నేను ఆత్మ సాక్షాత్కారం పొందేసేయాలి, నేను ఈ శరీరం కాదు నేను ఆత్మనని చెప్పి తెలుసుకోవాలి, ఈ దీనికన్నా కూడా ఈ రకమైనటువంటి ఏవకన్నా కూడా కృష్ణుణ్ణి ఎలా నేను తెలుసుకోవాలి, కృష్ణుని ఎలా సంతృప్తిపరచాలి? నాలో 100 అపార్థాలు ఉన్నాయి, కానీ నా సేవ వల్ల కృష్ణుడు సంతృప్తి పడతాడంటే అది నాకు కావాల్సింది. ఈ రకంగా ఉంటే తొందరగా ఆధ్యాత్మిక లక్షణాలు పెరుగుతాయి. నేను ఆత్మసాక్షాత్కారం పొందేసేయాలి, నేను శరీరం కాదని తెలుసుకోవాలి, నేను ఆత్మని చెప్పి తెలుసుకునేయాలి అని అంటే పవిత్రీకరణ చాలా నిదానంగా ఉంటుంది. ఆధ్యాత్మిక లక్షణాల యొక్క ప్రదర్శన, మనలో ఆధ్యాత్మిక లక్షణాల యొక్క ప్రకటన ఇంకా నిదానంగా ఉంటుంది. నేను ఎట్లా ఉంటే ఉన్నాయి, ఎట్లా పోతే పోనీ, నా సేవ వల్ల కృష్ణుడు సంతోషపడుతున్నాడా లేదా, ఈ రకమైనటువంటి ఉద్దేశం అనుకుంటే శ్రవణంలో ఆధ్యాత్మిక లక్షణాలు చాలా తొందరగా మనలో పెంపొందుతాయి అన్నమాట. ఇంకొకటి, శ్రవణం అంటే భాగవతం వినడం అనేది కాదు, నామం జపం చేసినప్పుడు కూడా శ్రవణం అనేది ముఖ్యమే. నామజపం వినేసరికి మనకి ఎందుకు నిద్ర వస్తుంది? జపం దగ్గర అందరూ అన్ని పాటలు పెడుతూ ఉంటారు. దేనికి? మన గురించి అంటే వింట ముందుకు వస్తాం, వినడానికి మనకు ఆసక్తి ఎక్కడుంది చెప్పండి. ఆ కృష్ణుడు ఎవరు కలిగించగలుగుతారు అంటే కృష్ణుడు గురించి మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. దానివల్ల మనకి నిజమైనటువంటి ఆసక్తి వస్తుంది అన్నమాట. శుద్ధ భక్తులకు అలాంటి ఆసక్తి ఉంటుంది, వాళ్ళ కృష్ణుడు తప్పితే వేరే ఆసక్తి ఏది ఉండదు. మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే జీవుల మీద ఆసక్తి చూపిస్తే, జీవుల మీద నేను దయ చూపిస్తే దానివల్ల నేను కృష్ణుడు దగ్గర అవుతాను. పొరపాటు. జీవుల మీద నువ్వు దయ చూపిస్తే భౌతికమైనటువంటి జాలి అది మారిపోవచ్చు, చెప్పలేము. నువ్వు జీవుల మీద చూపించే దయ కూడా ఎలా ఉండాలంటే అది కృష్ణుడి మీద ఆసక్తి లాగానే ఉండాలి. శుద్ధ భక్తులకు ఎప్పుడు కృష్ణుడి మీద ఆసక్తి ఉంటుంది, కృష్ణుడికి జీవుల మీద ఆసక్తి ఉంది కాబట్టి వీళ్ళకి జీవుల మీద ఆసక్తులు ఉంటుంది. అట్లా వస్తారు వాళ్ళు. వాళ్ళు ప్రత్యక్షంగా జీవుల మీద దయ చూపించాలని వెళ్ళిపోరు. వాళ్ళ దృష్టి కేవలం కృష్ణుడే. కృష్ణుడి మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఉన్నారు కాబట్టి కృష్ణుడి దృష్టి కేంద్రీకరించినటువంటి స్థితిలో ఏదైనా చేయడానికి వస్తారు. వాళ్ళు బద్ధజీవుల మీద దయ చూపించమంటే చూపిస్తారు, వాళ్ళకి ప్రచారం చేయాలో చేస్తారు, వాళ్ళకి సాంగత్యం ఇవ్వాలో ఇస్తారు. ఆ విధంగా కృష్ణుడి తరపున వాళ్ళు పనిచేసి అందరినీ కూడాను ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అక్కడ దృష్టి బద్ధజీవులు కాదు వాళ్ళకి, కృష్ణుడే. కృష్ణుడు దృష్టి బద్ధజీవులు కాబట్టి వీళ్ళు బద్ధజీవుల దగ్గరికి వెళ్తారు. ఇలా ఎవరైతే శ్రవణం చేస్తారో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే ఆధ్యాత్మిక లక్షణాలు వాళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళు ఏమవుతారో తెలుసా? వాళ్ళలో ఆధ్యాత్మిక లక్షణాలు ప్రకటన అవడం మాత్రమే కాదు, తోటివాడికి ఆధ్యాత్మిక లక్షణాలని పుట్టించగలిగేటువంటి శక్తిని పొందేటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు. అంటే ఏంటంటే కృష్ణుడి తరపున శక్తి గావించబడి కృష్ణుడి యొక్క ప్రతినిధులుగా వాళ్ళు ప్రవర్తిస్తారు ఈ ప్రపంచంలో. ఎలా అంటే ఇప్పుడు మనం చూస్తాము, పోలీసును చూస్తాం. పోలీసును చూడగానే అతను ఎలా ఉండాలి? ఏదో నియమాలు నిబంధనలు పాటించేటువంటి రూల్ మాట్లాడేవాడు కాదు మనకి. నిజంగా పోలీసు అనంటే రక్షణ ఇవ్వాలి నాది అనేటువంటి తెలుసుకొని ఉండాలి అతను. అది తెలుసుకోనండి కనుక అతను వస్తే ఆ పోలీస్ డ్రెస్లో, పోలీసు వేషధారణలో పరిపూర్ణత్వం వస్తుంది. అంటే ఆ లక్షణంతో, రక్షణ అనే లక్షణంతో అతను కనుక వస్తే అతను నిజంగా దానికి పరిపూర్ణతను ఇవ్వగలుగుతాడు, నిజంగా రక్షణ ఇవ్వగలుగుతాడు. అలానే ఆధ్యాత్మిక లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి అతను వస్తే గనక అతను చెప్తే అవతల వ్యక్తులు ఆధ్యాత్మిక లక్షణాలు ఖచ్చితంగా వస్తాయన్నమాట. కృష్ణుడు ఇలాంటి వ్యక్తిని ఎవరైతే ఇలా శ్రవణం చేస్తాడో, ఈ విధమైన శ్రవణం ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళని కృష్ణుడు ఏం చేస్తాడో తన ప్రతినిధులుగా మార్చుకొని వాళ్ళ ద్వారా ఎంతో మందిని ఉద్ధరించి వాళ్ళలో ఆధ్యాత్మిక లక్షణాలు కలిగించడానికి వీళ్ళని సహాయంగా ఉపయోగిస్తాడు ఆయన. ఇంకోటి ఏంటంటే శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా అతను ఇక్కడ పర్యుపాసత అనేది 2 సార్లు వచ్చింది, ఇందాక చెప్పుకున్న మళ్ళీ శ్లోకంలో వచ్చింది 12 అధ్యాయం మొదట్లో. ఆ ఉపాసతే, పర్యుపాసత అనేటువంటి దానికి ముఖ్యమైనటువంటి అర్థం మనం ఏంటంటే తెలుసుకోవాల్సింది, కృష్ణుడి తరపున నువ్వు చేయడం అనేటువంటిది నేర్చుకోవడం, అది అత్యంత ముఖ్యమైనటువంటిది. నేను ఏం చేసినా కూడా అది నేను కృష్ణుడి తరపున చేస్తున్నానా లేదా, పర్యుపాసతే అనేటంటే కృష్ణుడి తరపున ఆ ఉపాసన జరుగుతూ ఉన్నదా లేదా. శుద్ధ భక్తుడు ఏం చేస్తాడంటే అందరినీ కూడాను ఈ ఆధ్యాత్మిక లక్షణాలతో ఆకర్షిస్తాడు. అయస్కాంతం ఆకర్షిస్తుంది చూసారా, అది ఒక్కొక్కసారి తుప్పు పట్టిన మేకలను కూడా ఆకర్షిస్తుంది. ఆ మేకకు తుప్పు ఉండొచ్చు కానీ అది ఆకర్షించబడుతుంది. ఎందుకనంటే అయస్కాంతం శక్తి అలాంటిది. మనం కూడా అంతే, ఇనుమే కానీ తుప్పు పట్టిపోయాను కల్మషాల చేత. అయినా కూడాను ఆ శుద్ధ భక్తుడైన అయస్కాంతం మనల్ని ఆకర్షిస్తాడు. ఆకర్షించి మనకి ఆయన యొక్క ఆధ్యాత్మిక లక్షణాల యొక్క సమక్షంలో మనకి చక్కటి ప్రశాంతతను కలిగిస్తాడు ఆయన. అందుకే చూడండి, మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే బాగా గర్వంతో ఉన్నవాళ్ళు ఆ రోజు వచ్చి నిజాయితీగా హృదయపూర్వకంగా ఇన్ని సంవత్సరాలు నేను నిజంగా గర్వంగా పొగరుగా ఉన్నాను, ఈరోజు నాకు ఎందుకో నేను చేసిన తప్పు అనిపిస్తోంది, నాలో కొద్దిగానే వినయం తెచ్చుకుందాం అనిపిస్తుంది అని అంటున్నాడంటే అర్థం చేసుకోలేదు ఎవరు, ఆ శుద్ధ భక్తుడు అయస్కాంతం సాంగత్యం పొంది వచ్చాడు అందుకని అట్లా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అందుకని శుద్ధ భక్తుడికి సాంగత్యం ఎట్లా అంటే ఆ క్షణకాల సాంగత్యమేనా, అది లేని జన్మ జన్మలు కాదు, కోట్ల జన్మలు మనం ఎదురు చూసినా ఈ లక్షణాలు మనకి రావు. శుద్ధ భక్తులతో కొద్దిసేపు సాంగత్యం చేసే సాధువుల సాంగత్యంలో ఈ లక్షణాలు అనుభూతి అయినా కనీసం ఆ కొద్దిసేపు మనకు కలుగుతుంది. ఆ కలిగేది కూడా మనకి ఎవరో చెప్పక్కర్లా, మనకే తెలిసిపోతుంది. అది ఆహారం చూడండి, మనం తినండి కడుపు నిండుతుందో లేదో మనకే అర్థమవుతుంది. కొన్నిసార్లు భక్తుల తేడా వస్తుంది, మనం ఆపాలి, 20 తిన్నారు సరిపోద్ది అనుకుంటే కాపాడి అనాలి. అలా కాకుండా ఏంటంటే సహజంగా నేను ఆహారం తీసుకుంటే నాకు అర్థమవుతుంది కడుపు నిండుతుందా లేదా, నాకు సంతృప్తి ఉందా లేదా. అలానే నిజంగా ఆధ్యాత్మిక లక్షణాలు నీలో ప్రకటన అవుతుంటే ఈ సంతృప్తిగా నీలో ప్రకటన అవుతున్నాయా లేదని నీకే అర్థమవుతుంది. ఒకరు చెప్పక్కర్లే, ఒకరు చూడక్కర్లే, నీలో నీకే అర్థమవుతుంది. అరే నేను ఇన్నాళ్ళు ఇలా లేని ఎందుకు ఈ వినయం నాలో కలుగుతుంది, ఎందుకు ఈ క్షమగుణం నాలో దయాగుణం వస్తుంది. శుద్ధ భక్తుడి యొక్క శ్రవణంలో ఉన్నటువంటి ప్రభావం ఈ విధంగా నా మీద పనిచేస్తుంది. ఇలాంటివన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శుద్ధ భక్తులకి కృష్ణుడు తప్ప వేరే ఆసక్తి లేదు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి లేదనమాట. ఆ వేరే ఆసక్తి అనేటువంటిది వాళ్ళకి లేదు కాబట్టి ఆ వేరే ఆసక్తి లేనటువంటి వాళ్ళ యొక్క సాంగత్యంలోనే మనకి సాధ్యమవుతుంది. శుద్ధ భక్తుడి విలువ మనం అర్థం చేసుకోవాలి. ఇట్లానే అర్థం చేసుకోవాల్సింది మనం. శుద్ధ భక్తుడి విలువ మనకన తెలియకపోతే ఇంకెప్పుడు కూడా మనం ఈ ఆధ్యాత్మిక లక్షణాలను పెంపొందించుకునేటువంటి అవకాశమే లేదనమాట. ఆయన చాలా విలువైన వాడు. ఎంత విలువైన వాడు అని అంటే ఎటువంటి స్వార్థ భావం లేకుండా తన దగ్గర ఉన్నటువంటి పంచడానికి వస్తున్నాడు, ఆయన చెప్పడానికి వస్తున్నాడు, మనకి నేర్పించడానికి వస్తున్నాడు. ఆయన దగ్గర ఇది ఎప్పుడైతే నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో, సాక్షాత్కారం పొందిన భక్తుల దగ్గర ఎప్పుడైతే శ్రవణం చేయడానికి ప్రయత్నం చేస్తామో, అప్పుడు ఈ ఆధ్యాత్మిక లక్షణాలు పెంపొందించడం తప్ప, మనలో చూడడం పెంపొందించుకోవడం తప్ప వేరే విధంగా ఈ ఆధ్యాత్మిక లక్షణాలు ఏదో ప్రయత్నంతో స్వప్రయత్నంతో వచ్చేటువంటివి కాదు. అది తాత్కాలిక ప్రదర్శన లాంటివి తప్ప మనలో నిలవ ఎక్కువసేపు.
సో వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కృష్ణ, బట్ ద ప్యూర్ డివోటీస్ దే ఆర్ ఆల్వేస్ అబ్జార్బ్డ్ ఇన్ కృష్ణ. They are fully attached to Krishna. And in order to give us that attachment and the experience of that actual happiness from such attachment, the pure devotee gives us some instructions. Instructions. And it seems like they are giving instructions in such a way that we can be absorbed in ourselves. But that opportunity is there. If you want to absorb yourself in the instructions that I've got this, that is possible. You don't get purified. You don't get the qualities. But if you think, my Guru Maharaj or this pure sadhu has given me these instructions so that I can please them by this. If you think in this way and execute the instructions, even one instruction is sufficient to give you all the good qualities. It is not that we need hundreds of instructions. Just one instruction, like that South Indian Brahmana, he was instructed by his guru that every day you study Bhagavad Gita. He was an illiterate man, but every day he was studying, not because he thought and it is an instruction where he cannot get anything out of it, because it's a very difficult instruction. Who can study when you are illiterate? So the only way you can study when you are illiterate is if you are focused on interest of guru. Guru wants it, therefore I am doing it. In the beginning I am sure it must have been tough for him, because I am illiterate, all my friends know that I am illiterate, they are making fun of me, they are laughing at me, but still I have to read. So he was reading the Bhagavad Gita every day, just because his guru told him to do so. And what happened to him? He realized the Bhagavad Gita perfectly. Chaitanya Mahaprabhu came there, he was very much surprised. How is it that you are studying the Bhagavad Gita and tears are coming from your eyes? So the Brahmana admitted, I am illiterate, but my guru asked me to study Bhagavad Gita every day. Although I do not understand anything, but the moment I pick up this book, the scene comes to my mind that how beautiful it is that Krishna, the Supreme Lord, has become a chariot driver for his own devotee. This is amazing me. And from this, tears are pouring from my eyes. And Lord Chaitanya Mahaprabhu embraces Brahmana and told him, your realization of Bhagavad Gita is perfect. So if you have realized Krishna, Bhagavad Gita perfectly, that means you have realized Krishna perfectly. And Krishna is the storehouse of all transcendental qualities. That means you have realized all transcendental qualities perfectly. If you have realized Krishna, yasmin vigyate sarvam evam vigyatam bhavati. This is the actual application of this. One should not think, yasmin vigyate sarvam evam, that means you will answer how many windows are in this room, how many ants are in this room, how many dust particles are in this room. This is not very significant. Even if I were to answer how many atoms are in this room, I can do this calculation, it's not too difficult, because according to chemistry, at normal temperature and pressure, there are 6.023 times 10 to the power 23 atoms atoms or molecules in one mole of air. Alright? I can easily calculate how many moles of air in this room are. Within a couple of minutes I can do that calculation. I can tell you very quickly that in this room there are about 10 to the power 25 molecules of air. I can tell you this very quickly. And those who are studying chemistry, after 2 hours of calculation, they will tell you the same answer. So this is not the meaning, yasmiva vigyate sarvamevam gyatam bhavati. It means that you realize all the qualities of Krishna in as much fullness as possible for the jiva, as much as needed for you. You don't need the extent of compassion that Vasudevadatta has. That will be too dangerous for you. You need only a particle of that compassion so that you can do your mangalarati properly. That much compassion you will get. So this is very, very simple. Everything gets transferred into this one thing, Acharya Kataksham. If the Acharya's Kataksham is there upon you, Darshane Pavitra Karo Yetumargun. We think that this means that when you look at the Vaishnava, you become purified. We cannot look at the Vaishnava. When we look at the Vaishnava, we don't see Vaishnava. We see only material body with some two lines on the forehead. Vaishnava has to look at you. Tomara darshane amara pavitra. I get purified when you look at me, not the other way around. This is perfectly in harmony with the Vedic injunction. Acharyavan Purusho Veda. One was Acharya. He knows everything. Acharya Kataksham is there on you, you will develop everything. When will the Acharya Kataksham be there? Very simple. You be subservient to the instructions of the Acharya. Number of instructions is not important. If he has given you 20,000 instructions, how will you remember them? One instruction also is sufficient. But the only condition is the person who is giving you that instruction must be completely pure. And when you think about that completely pure person and execute the instruction, automatically all good qualities will come. You don't have to worry about it. That person is far superior who is looking to the instruction of a guru like that than one who is externally manifesting so many nice qualities like modesty and ability to do so many things. He is not in superior position. Someone who is very arrogant, someone who can tell, stand up, jump, chant Hare Krishna. He may look, this person who is giving these orders may look like, he is a very uncultured person. But he is following the order of Guru. And because he is following the order of Guru, he is having power to make you stand up and jump and chant Hare Krishna. This is more important. In the material world, this is not very considered very glorious, that in an assembly you stand up and make it. But in the spiritual world, this is very powerful. My point is that attachment to Krishna through the following of the instruction of the spiritual master has all power in it. It doesn't matter how many times you meet the spiritual master, how few seconds you met him, you may have met him only for 10 seconds, it doesn't matter. Did you really meet him even during those 10 seconds? Did you meet him even if he spent 3,000 hours with you? Maybe you never met him in 3,000 hours. But someone can capture it in 10 seconds also. Tulyam alami napi na sargam napunar bhavam bhagavat sanghi sangasya bhantyanam kibdashasya. So, it is not a matter of quantity and all that. It's a matter of your turning your attention towards the spiritual master, a pure devotee. As you turn your attention towards him, whatever you need will come. If compassion is needed, that will come. If arrogance is needed, that will also come. So someone who is looking at the spiritual master, if he is arrogant also, that arrogance is compassion. This is very difficult to comprehend. This arrogance is actually is compassion. So you cannot evaluate a Vaishnava by external things. It's very difficult to evaluate a Vaishnava by these things. So superficially somebody may be very polite and, you know, say, Hari Bol Prabhu, you are very nice. But internally he is looking everywhere else. He is not looking at Krishna. If he is not looking at Krishna, he is not going to develop any transcendental quality. They are all material qualities. They seem like spiritual to the untrained eye, but they are material qualities. But one who is looking to Krishna, even if his actions seem to be somewhat abnormal, I will tell you one example. And this example was very, very moving to me. There was one devotee, I think he is still there, his name is Vishal Prabhu, Prabhupada disciple. He was a little eccentric. Very often he did very eccentric things. One of the eccentric things he did was, it was raining, there was a pool of mud, and he fell down flat and offered obeisances to Srila Prabhupada. Of course, fortunately, mud did not splash on Prabhupada. Prabhupada said to him, do something practical. Do something practical. So he did something practical next time. Prabhupada was in an assembly with some Indian guests, not devotees, some life members and all that. Vishal Prabhu came in, he had his back to Godhead, and in front of everybody started praising Prabhupada in all kinds of, you know, open ways. Srila Prabhupada, he is Jagadguru, he has started this movement single-handedly, things like, and praising the back to God. And he was thrusting the BTG into the hands of people. Take this BTG, take this BTG. And the devotees, the Western devotees, they were getting very disturbed. They were thinking, what is Prabhupada going to say? And Prabhupada, at the end, he said, very well done. You have distributed nice BTG. So from a culture point of view or from the point of view of social acceptability, this behavior was not very good. But from the point of view of spiritual enthusiasm, it was something else totally altogether. Prabhupada liked it. Prabhupada did not like people in the name of social propriety, you know, behaving very nicely but not doing the service that was required. So what is really required is, are you really focused on the instruction of the spiritual master or not? The qualities that come from that focus, they are transcendental. And the qualities that come from any other focus, they are material.
ఆధ్యాత్మిక గురువు లేదా శుద్ధ భక్తుడు సాక్షాత్కారం పొందిన భక్తుడు ఆయన దగ్గర నుంచి మనం శ్రవణం చేయడం వల్ల ఆధ్యాత్మిక లక్షణాలు మనం పెంపొందించుకోగలం అని చెప్పుకున్నాం. కొన్నిసార్లు ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, శుద్ధ యొక్క ఉచిష్ట తీసుకున్నా లేదా ఆయన పాదం నీళ్లు చల్లుకున్నా ఆయన యొక్క ధూళి మనం తీసుకున్నా పాదధూళి మనం తీసుకున్నా దానివల్ల మనకి ఎంతో ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతుంది లేదంటే చాలా భక్తులకు ముందుకు వెళ్తాం ఆధ్యాత్మిక లక్షణాలు పెంపొందించుకోగలుగుతాం అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అది ప్రత్యక్షంగా మనం చేస్తే మనకేమనిపించదు. మనకు చాలాసార్లు పాపం వాళ్ళ పాదజోళ్ళు తీసుకునేసి మనం మొత్తం నెత్తంతా రాసేసుకున్నాం, తలంతా రాసుకున్నా సరే ఇంత తలమొత్తం రాసుకున్నాను ఇంకా కృష్ణుడి శరణాగతి రాలేదేంటి అని అనిపిస్తుంది అనమాట. అంటే అది మనం యథార్థంగా అర్థం చేసుకోవాలి. పాదజోళ్ళు తీసుకొని మనం ఒంటికి పులుముకోవాలి లేకపోతే నెత్తిని చల్లుకోవాలి అంటే దాని యథార్థమైన అర్థం ఏంటంటే ఈ శ్రవణం ఈ విధంగా చేయాలి. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అంటే ఖచ్చితంగా ఏ విధమైనటువంటి ఆసక్తి లేని వాళ్ళు, కృష్ణుడు తప్ప మరే ఆసక్తి లేనటువంటి వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మనం శ్రవణం చేస్తే ఖచ్చితంగా మన దగ్గర మనం చెప్పుకున్న ఆధ్యాత్మిక లక్షణాలు ప్రకటన అవుతాయి. మనకు కృష్ణుడు అంటే ఆసక్తి లేదు, కానీ శుద్ధ భక్తులకు కృష్ణుడు తప్ప వేరే ఆసక్తి లేదు. అందుకని ఆ శుద్ధ భక్తుల దగ్గర మనం సాంగత్యం చేసినప్పుడు శుద్ధ భక్తులు ఎప్పుడు ఎల్లకాలం వాళ్ళ దగ్గర సాంగత్యం మనం చేయలేం కదా. కానీ వాళ్ళని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే కానీ మనకి ఆధ్యాత్మిక లక్షణాలు మనలో ప్రకటం కావు, మనం కృష్ణుడి మీద ఆసక్తిని పెంపొందించుకోలేం. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శుద్ధ భక్తులు ఎప్పుడు మనకు గుర్తుండే దానికోసం అని చెప్పి ఆ శుద్ధ భక్తులు మనకు కొన్ని సూచనలు ఇస్తారు. ఆ సూచనల రూపంలో మనం వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి సాధ్యం అవుతుంది. మళ్ళీ ఇక్కడ సూచనలు ఇచ్చారు అని అంటే మళ్ళీ ఈ సూచనల రూపంలో కూడా మనల్ని మనం ప్రతిపాదించుకోవడం అనేటువంటి దాని విషయంలో మనం ఏమాత్రం తగ్గం. చూడండి, కావాలంటే నేను ఆ సూచనలు ఆయన దగ్గర నుంచి పొందాను, ఈ సూచనలు ఈయన దగ్గర నుంచి పొందాను అని చెప్పేసి అందులో కూడా మళ్ళీ మనది మనం ప్రతిపాదించుకోవడానికి మన యొక్క భౌతికమైనటువంటి స్వార్థాపేక్షను అక్కడ చూపించుకోవడానికి కూడా అవకాశం ఉంది. కానీ అక్కడ ఎలా ఉండాలంటే నేను ఫలానా ఆధ్యాత్మిక గురువు నుంచి లేకపోతే ఫలానా దీక్షా గురువు గాని శిక్షా గురువు గాని నా యొక్క శ్రేయభిలాష అయిన వైష్ణవుడి దగ్గర నుంచి గాని నేను ఈ పలానా సూచన పొందాను. ఈ సూచన నేను నా కోసం కాకుండా కృష్ణుడి కోసము, ఆ సూచన ఇచ్చిన వ్యక్తి కోసం దీన్ని ఎట్లా పాటించాలి, ఇది గనక మనకు అర్థమైందంటే మనకు ఖచ్చితంగా దీనివల్ల ఆ ఒక్క సూచన ఏది 20,000 సూచనలు ఎవరికర్లా ఇస్తే గుర్తుపెట్టుకునే శక్తి మనకు లేదు, పాటించేటువంటి ప్రసక్తి అసలే లేదు. ఒకటి రెండు సూచనలు ఇచ్చినా గానీ అలాంటి శుద్ధ భక్తులు వాళ్ళు ఇచ్చిన సూచనలు మనం బాగా జ్ఞప్తి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుని దాన్ని పాటించే ప్రయత్నం చేయడం వల్ల పాటించేటప్పుడు ఉద్దేశం ఏంటి, ఈ సూచనల వల్ల నా సౌకర్యాలు ఎంత పెరుగుతాయి, లేకపోతే నా యొక్క భౌతికమైనటువంటి సౌకర్యాలు భౌతికమైనటువంటి అభిప్రాయాలు ఎంతవరకు చెల్లుతాయి అనేది కాదు, కృష్ణుడి ఆసక్తి ఎంతవరకు అందులో ఉంది, నాకు సూచన ఇచ్చిన వ్యక్తికి ఇది ఎలా ప్రీతికరంగా ఉంటుంది. ఈ ఉద్దేశంతో కనుక మనం చేసామనుకోండి, మన ఆధ్యాత్మిక గురించి ఇచ్చేటువంటి ఒక్క సూచన అయినా చాలు, ఆయన సాంగత్యంలో ఆ 10 క్షణాలైనా కూడా చాలు, దానివల్ల మనకి ఎన్నో ఆధ్యాత్మిక లక్షణాలు వస్తాయన్నమాట. దీనికి మంచి ఉదాహరణ అంటే శ్రీరంగంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడే. ఆధ్యాత్మిక గురువు ఆయనకి చెప్పారు భగవద్గీత చదవమని, ఆయన ఒకే ఒక సూచన చెప్పారు, ఆ సూచన వెంటనే ఆయన అనుసరించడానికి సిద్ధమయ్యాడు. సిద్ధమయ్యేటప్పుడు ఆయనకి ఎంత కష్టం ఉంటుందో ఆలోచించండి, ఆయనకు నిజంగా అక్షరముఖరాజు చదవడానికి నిరక్షరాస్యుడు, గురువు చెప్పాడు నువ్వు భగవద్గీత చదవని, ఆ భగవద్గీత చదవడానికి ఆయన పట్టుకునే ముందు ఆయనకి నిజంగా ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి, రే నాకు అసలు భగవద్గీత చదవడం రాదు, నేను భగవద్గీత చదువుకుంటే చదవడానికి ఇలా పుస్తకం పట్టుకుంటే తెలిసిన వాళ్ళు స్నేహితులందరూ ఎంత ఎగతాళి చేస్తారు, అరే వీడికి ఏం చదవడం రాదు పెద్ద పుస్తకాలు పట్టేసుకున్నాడని అని అన్నీ తెలుసు. ఆయనకి అన్నీ తెలిసి కూడా ఆ కష్టం ఉందని తెలిసి కూడా, ఈ సూచనల్లో ఈ కష్టం ఉందని తెలిసి కూడా, నా కోసం కాదు ఈ సూచన నేను పాటించేది, సూచన ఇచ్చిన వ్యక్తి కోసం నేను దీన్ని పాటిస్తున్నాను అని నా గురువు చదవమని చెప్పాడు, అంతే నేను చదవాను. ఆ రోజు నుంచి ఆయన భగవద్గీత పట్టుకొని చదువుతున్నానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆయన ఆయన చదువు రాదు కానీ అది ఎవరు గుర్తించారు, చైతన్య మహాప్రభు గుర్తించారు. ఆయన కన్నీరు ధారాపాతంగా విలపిస్తూ ఉంటే ఎందుకు నువ్వు విలపిస్తున్నావు అంటే, నా గురువు గారు చెప్పారు చదవమని, చదవడం రాదు అయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కృష్ణుడు వినయంగా రథసారథిగా అక్కడ అర్జునుడు రథంలో కూర్చున్నాడే, ఆ భగవంతుడు అయ్యండి ఆయన వినయపూర్వకంగా ఆ స్థితిలో కూర్చోవడం చూసి నాకు ఎంతో భగవంతుడు ఇంత వినయంగా ఉన్నాడని చెప్పేసి నేను ఎంతో విలపిస్తున్నాను అని చెప్పేసి బ్రాహ్మణుడు చెప్పగానే దేవాదిదేవుడు చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, భగవద్గీతను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నావు. భగవద్గీత అర్థం చేసుకున్నాడు అని అంటే కృష్ణుని అర్థం చేసుకున్నాడు. కృష్ణుడు సర్వగుణ నిధి కదా, సర్వ ఆధ్యాత్మిక సంలక్షణ సంపన్నుడు కదా. మరి కృష్ణుడు అర్థం చేసుకున్నాడు అని అంటే, కృష్ణుడు అర్థం చేసుకున్న వ్యక్తికి అన్ని ఆధ్యాత్మిక గుణాలు వచ్చేసినాయనే. విడిగా ఒక్కొక్క ఆధ్యాత్మిక గుణం కోసం ప్రయత్నం చేయక్కర్లేదు, అలా బయట ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఎప్పటికీ సఫలం కాలేరు. ఆ శ్లోకం ప్రకారంగా మనం చూస్తే కృష్ణుడు సర్వజ్ఞుడు కాబట్టి ఆ సర్వజ్ఞుడిని అర్థం చేసుకున్నవాడికి సర్వం కూడా అతనికి అర్థమై ఉంటుంది. సర్వం అర్థమై ఉంటుందంటే అర్థం ఏంటంటే ఇది కాదు, సర్వజ్ఞుడైన కృష్ణ అర్థం చేసుకున్నవాడికి సర్వం అర్థం ఏంటంటే ఈ గదిలో ఎన్ని చీమలు ఉన్నాయో తెలుసుంటుంది, లేకపోతే ఈ గదిలో గాలిలో ఎన్ని అణువులు ఉన్నాయో తెలుసుంటుంది. సర్వం తెలుస్తుందంటే ఇది కాదు, ఈ లెక్కలు కాదు. సర్వం తెలుస్తుందనంటే ఆ కృష్ణుడికి ఉండేటువంటి అన్ని శుభ లక్షణాలన్నీ కూడా ఈ జీవుడికి తన యొక్క సామర్థ్యానికి తన అవసరానికి ఎంతో అంత ఈయనకు వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఎక్కడ అంతేగాని అన్ని తెలుసున్నాయనంటే అది కృష్ణుడినే అర్థం చేసుకున్న తర్వాత అన్ని తెలుసుకోవాల్సినది కాదు. ఇప్పుడు మనం రసాయన శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే ఒక మోల్ వాయువులో ఎన్ని అణువులు ఉంటాయనంటే ఏదో చెప్తారు, 6.023 × 10³ చెప్తాం. దాని ప్రకారంగా లెక్కేసుకుంటూ మొత్తం ఎంత గాలి ఉంటుంది ఈ గదిలో అనేది లెక్కేసుకునిస్తే దాని నుంచి ఇక్కడ ఎన్ని అణువులు ఉన్నాయని చెప్పేయచ్చు. అంటే వేరే రసాయన శాస్త్ర విద్యార్థి అయితే పట్టిద్ది ఒక 2 గంటలు, కానీ ఒక 2 నిమిషాలు నేను చెప్పగలుగుతాను. అది కాదు ఇక్కడ సర్వజ్ఞ అంటే, అది కాదు సర్వజ్ఞుడైన కృష్ణ అర్థం చేసుకున్నాడు అంటే కృష్ణుడి దగ్గర ఉండేటువంటి ఆ సర్వ లక్షణాలన్నీ కూడా ఆ భక్తుడికి ఆయా సమయాల్లో కావలసినంత ప్రకటన అవుతూనే ఉంటాయని. ఇప్పుడు మనకి దయాగుణం ఉందనుకోండి, వాసుదేవుకు మనకి ఇక్కడ కురుక్షేత్రంలో వాసుదేవుకు ఉండేంత దయాగుణం మనకు అవసరం లేదు, అంత దయాగుణం ఉంటే కష్టం మనకి, మళ్ళీ మంగళారతి కూడా చేసుకోలేము. అందుకని ఏంటంటే మనకి ఎంత దయాగుణం కావాలో అంతే. ఇట్లా ఏంటంటే ఈ లక్షణాలన్నీ కూడాను మనం ఆధ్యాత్మిక గురువు ఎవరైతే మనకి కృష్ణుని ఇస్తున్నాడో ఆయన దగ్గర మనము చక్కగా ఆయన యొక్క ఉపదేశాన్ని మనం వినాలి, విని ఆయన కోసం కృష్ణుడి కోసం దాన్ని పాటించాలి. అలాంటి సాంగత్యం ఒక 10 క్షణాలైనా సరిపోతుంది. 3000 గంటల సాంగత్యం చేసినా కూడా ఉపదేశాలు ఈ సూచనలు ఈ విధంగా ఆలోచన చేయలేనివాడు, ఈ విధంగా పాటించలేనివాడు అతను ఎప్పటికి కూడా దానిలో ముందుకు వెళ్ళలేడు అనమాట. నిజంగా ప్రత్యేకంగా దీనికి ఉదాహరణ చెప్పడం ఏంటంటే, నేను ఆధ్యాత్మ గురువు ఇచ్చేటువంటి సూచనల్ని ఆధ్యాత్మ గురువు ఆయన మనకి ఏ లక్షణం కావాలంటే ఆ లక్షణం ఇస్తాడు ఆ సమయానికి. ఒక సమయంలో మనకి దయగుణం అక్కడ అవసరం అవుతుంది, దయగుణం ఆయన దయవల్ల వస్తుంది. ఒక సమయంలో అక్కడ కఠినత్వం అవసరం అవుతుంది, అది కూడా ఆయన దయవల్ల వస్తుంది. ఒకసారి గురువు కూడా మన మీద దయగా ప్రవర్తిస్తాడు, ఒకసారి కఠినత్వంగా ప్రవర్తిస్తాడు. కఠినత్వం కూడా ఒక దయే. ఇది మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం మరి. ఎందుకంటే ఆధ్యాత్మిక గురువు మనం ఇప్పుడు వైష్ణవుని మనం చూడగానే మనకి వైష్ణవుడు అంటే ఏముంది, రెండు గీతలు ఉండే తిలకం కనపడుతుంది, ఇది ఒక భక్తుడు అనుకుంటాం. నిజంగా వైష్ణవుని చూడడం అంటే ఆయన లక్షణాలతో ఆయన గుర్తించడం మనకు తెలియదుగా. అందుకనే వైష్ణవుడు మనల్ని చూస్తే మనకు నిజంగా ఆధ్యాత్మిక లక్షణాలు వస్తాయి. ఇది ఆచార్యవాన్ పురుషవేది అనేటువంటిది ఆచార్య కటాక్షం అనేది మనం బాగా అర్థం చేసుకోవాలన్నమాట. ఆ వైష్ణవుడు భక్తుడు మనల్ని చూస్తే ఆయన మనల్ని చూసిన దానివల్ల మనకు లక్షణాలు, ఆయన మనం చూస్తే ఏం అర్థం చేసుకోగలుగుతాం, మనమేం అర్థం చేసుకోలేం. అందుకని ఏంటంటే భక్తుడు ఎప్పుడు కూడా తన ఆధ్యాత్మిక గురువు ఇచ్చినటువంటి సూచన ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా పాటించాలి అనేటువంటిది, గురువు దాన్ని ఎలా గుర్తిస్తాడు అనేటువంటివి చాలా కీలకమైన అంశాలు అన్నమాట. విశాల ప్రభు అనే ఒక ప్రభుపాద శిష్యుడి గురించి ఉదాహరణ చెప్తున్నారు. ఆయన కొంచెం ఏదైనా ఏం చేసినా కూడాను కొద్దిగా కొంచెం అతిగా కష్ట చేస్తూ ఉంటాడు. అంటే ఎలా ఉంటుందంటే అది ఒకసారి బాగా వర్షాకాలం, బురద బురదగా ఉంది, ప్రభుపాదుల వారు వస్తున్నాడు, కష్టంగా నమస్కారం చేసేసాడు. ఆయన సాష్టాంగం తపామని చేయగానే బురద ప్రభుపాదుల వారి మీద పడలేదు, కానీ ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు. ప్రభుపాదుల వారు చూసి ఏమన్నారంటే ఇంగిత జ్ఞానంతో ఉపయోగపడే జయం అని చెప్పేసి అన్నారు. సరే అయిపోయింది. అప్పుడు తర్వాత ఇంకో సందర్భంలో ప్రభుపాదుల వారు ఎవరో బయట వాళ్ళు వచ్చారు, శ్రేయభిలాషులు ఎవరో జీవితకాల సభ్యులు ఎవరో వస్తే వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఈయన వచ్చాడు. వచ్చి రాగానే ఏం చేశారంటే వెంటనే వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రభుపాదుల వారు ఎవరనుకుంటున్నారు, జగద్గురు ఆయన ఒంటి చేత్తో ఈ ప్రపంచం మొత్తానికి కూడాను ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థను స్థాపించి అందరికీ కృష్ణుని ఇచ్చినవాడు అని చెప్పి ప్రభుపాదుల వారి గురించి ఎంతో పొగిడి, ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను, ఈయన అప్పుడు చేతిలో భగవద్ దర్శన పత్రికలు ఉన్నాయి, ఆ పత్రికలు ఈ పత్రిక చదవండి, ఆయన అంటే ఏంటో తెలుస్తుంది మీకు, ఈ సంస్థ అంటే ఏంటో తెలుస్తుందని చెప్పి అందరికీ ఆయన చెప్తూ ఒక కాసేపు వివరించిన తర్వాత అందరికి బలవంతంగా చేతిలో పత్రికలు పెట్టేశాడు. అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పాశ్చాత్య శిష్యులందరూ కూడాను చిన్నబోయారనమాట. ఏంటిది, ప్రభుపాదుల వారు వచ్చారు అతిథులు, వాళ్ళతో ప్రభుపాదులు మాట్లాడుకుని మధ్యలో దూరాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు, ఏంటి ప్రభుపాదుల వారు దీనికి ఏమనుకుంటారో ఏంటి అని చెప్పేసి వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత ప్రభుపాదుల వారు ఏమన్నారంటే మంచి పని చేసే ఉన్నావు అని చెప్పన్నారు, ఉపయోగపడే చేసే ఉన్నారు. అంటే ఏంటి అక్కడ ఆయన చేసింది, ఒక సామాజిక దృష్టిలో చూసినా, ఒక ఆచార వ్యవహారం గౌరవం దృష్టిలో చూసినా సరిగా సరైంది కాదు అది. కానీ అక్కడ ప్రభుపాదుల వారు ఏం చూస్తున్నారు, సిద్ధాంతం నేను చెప్పినటువంటి సూచన ఇతను ఎంతవరకు పాటిస్తున్నాడు, నేను చెప్పిన సూచన ఏంటి, ఉపయోగపడేటువంటి కార్యక్రమం అక్కడ వాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమం చేయమని చెప్పాను. అంతా చేస్తున్నారు, చివరికి ఆ భగవదర్శన పత్రిక ఏదో చేతిలో పెట్టాడు, వాళ్ళకి చేతిలో పెట్టి పంపించాడు, ఒక ఉపయోగపడే కార్యక్రమం చేశాడని ప్రభుపాదుల వారు అతను అభినందించారు. ఇట్లా ఏంటంటే ఆధ్యాత్మిక గురువు అసలు మనకి ఎవరైతే కృష్ణుని ఇస్తున్నాడో ఆ వ్యక్తి, ఆయన మనకి ఒక్క సూచన ఇచ్చినా చాలు, ఆ సూచన మనం ఆయన కోసం కృష్ణుడి కోసం పాటిస్తూ కనుక వెళితే అన్ని ఆధ్యాత్మిక లక్షణాలు కూడా మనలో సహజంగానే ప్రకటన అవుతాయి. ఆ ఆధ్యాత్మిక లక్షణాలు ఎప్పుడైతే మనలో ప్రకటన అవుతాయో అప్పుడే మనం నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని చూడగలుగుతాం అన్నమాట.
Of course, we should not think that we should deliberately behave badly in social ways and call it transcendental because I am thinking of Guru's interest. That is, of course, not correct. We have to be always honest to ourselves. That am I really thinking of Guru's instructions or not? If I am not thinking of Guru's instructions, if I am not thinking of Him, then that means my behavior is not good, even if it is superficially good. Even if it is superficially good, I am not acting like a Vaishnava. So this check and balance we must always maintain. And superiors can help us to point us that, Prabhuji, you are really not thinking of Srila Prabhupada's interest like that. They can do that. Another point is that when we interact with each other, we should always talk in terms of Srila Prabhupada's instructions. Because by remembering Srila Prabhupada, only all purification will happen for us. Even if we are quoting some other guru who is representing Srila Prabhupada, when we talk amongst ourselves, it is better to refer to Prabhupada's instructions. He is our common acharya. And that way, anybody else who is supporting us in our Krishna consciousness,
they become included in that automatically. So these are very important principles we have to observe. Because Prabhupada's instructions are very powerful, and by referring whatever we may speak to each other in terms of Srila Prabhupada's instructions, not concocted according to my own, you know, selfish interests, but the true instructions of Prabhupada in a humble and submissive mood, then we'll get the maximum out of each other's association. We'll bring out the best in each other. And last point, I'm summarizing, these are things that need to be discussed in great detail, but we can go on with other devotees. One last point, very important point, what was that? I forgot, it's very important. I'll tell you an example, a scriptural example, of three persons involved in a scandal. Two of them were pure devotees, one of them was not a pure devotee. Satrajit, Akrura, and Jambavan. Yeah, Sharadharma was there, but Kritavarma. But he was not a pure devotee, he was a crook. There was a pure devotee involved, Jambavan. Jambavan fought with the Lord for 28 days, non-stop. Samantika jewel. Satrajit simply refused the Lord. When the Lord asked, can I have this? He said, no, I am too attached to it. Satrajit therefore lost his brother. Prasena, he went on a hunting trip, he lost his brother. And one lion caught him and killed him. Then Jambavan got the jewel from the lion. He killed the lion, took the jewel, gave it to his boy. You play with it. The boy was playing with it. Krishna entered the cave. And when Krishna entered the cave, he saw the boy is playing with the jewel, which is supposed to be his evidence. Because people are criticizing Krishna that he has stolen the jewel. This is the problem. Krishna is being accused by Dwarakavasis that he has stolen the jewel. So Krishna wanted to change his, infamy that was being spread around him. So he went and fought with Jambavan. Jambavan fought with Krishna for 28 days. Each of them was beating each other's body like, you know, thunderbolts were striking. And at the end of 28 days, Jambavan realized that I am fighting with my same Lord, Ramachandra, and he surrendered. Akrura is also a pure devotee. And he also tried to take away the jewel and cover it from Krishna. So these three behaviors, one is a pure devotee who came into association of a non-devotee, Shatadhanva, he got spoiled. One is not a pure devotee, was attached, he also had respect, but he had a problem. He didn't have that pure devotion to Krishna. And the third one was a pure devotee. When you superficially study their examples, you don't see a difference. It seems like all of them are playing with the jewel. But the pure devotee, Jambavan, how do you know that he's a pure devotee? Because he lasted for 28 days in his fight with Lord Krishna. Even Ramana lasted only a few hours. Nobody lasted that long. Only a devotee can fight with the Lord for 28 days without taking any food, no rest, nothing else. So try to understand what is the purport of this pastime. The purport is this, that although three people are doing superficially the same things, their consciousness is quite different. Similarly, when a pure devotee does something in this world and we follow his instructions, we become situated in transcendental life. We receive a different kind of protection. We receive different kinds of qualities. We see a different vision than the ordinary person. So, therefore, a pure devotee like Arjuna can even fight with his own guru, with his wife, with his own grandfather, without holding any malice at all whatsoever. It's his highest compassion for them, because he is doing simply for the pleasure of the Lord. Jambavan was fighting for the pleasure of Krishna. Whereas Satrajit was not holding back the jewel for the pleasure of Krishna. So Anakrura, being influenced by the association of Shatadhanva, he got caught in this, because he made an offense. Akrura made an offense. What was the offense? He took the gopis from Vrindavan. Because of that offense, that particular behavior of Akrura was not transcendental. Although he is a pure devotee, that particular behavior of Akrura is not transcendental. Is it right, Murari? Does it make sense to you? He is my check and balance. He will approve. This is right or wrong. I'll check with him. He is very, very scrutinizing. He won't allow me to make mistakes. He'll correct me also. I am very happy.
మనం ఇందాక చెప్పిన విశాల ప్రభు ఉదాహరణ గట్టిగా తీసుకునేసి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాంఘిక ఆచార వ్యవహారాలతో గౌరవాలతో పరువు మర్యాదలతో పనేం లేదు మాకు. మేము ఆధ్యాత్మిక గురువు ఏది చెప్తున్నాడో అది పాటిస్తున్నాం, ప్రభుపాద ఏం చెప్తున్నారో చేస్తున్నాం అని చెప్పేసి మనం ఎట్లా అంటే అట్లా మర్యాద రహితమైనటువంటి పద్ధతుల్లో మనం మాట్లాడేదానికి లేదు. అక్కడ మనకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా నేను చేసేటువంటిది నా ఆధ్యాత్మిక గురువు కృష్ణుడు వాళ్ళిద్దరి కోసం నేను చేస్తున్నాను. అక్కడ నా ఆసక్తి ఏమి ఉండకూడదు, నా ఉద్దేశం ఏది ఉండకూడదు. అదే సమయంలో ఏదైతే సాంఘికమైనటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇబ్బంది విఘాతం కలగకుండా నేను వాళ్ళు చెప్పింది చేస్తున్నా లేదనేది మనం చూడాలి. ఆ ఉదాహరణ మనం దాన్ని మొండిగా తీసేసుకుని ఎక్కడ పడితే అక్కడ అలా మనం ప్రవర్తించడానికి లేదన్నమాట. అక్కడ మన ఇంగిత జ్ఞానాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. ఇది ఒక విషయం. రెండోది, ఇద్దరు భక్తులు కూర్చొని వాళ్ళు చర్చ చేసేటప్పుడు కృష్ణ గురించి ప్రభుపాదుల వారి యొక్క ఉపదేశాలను ఎక్కువగా వాళ్ళు చర్చించే ప్రయత్నం చేయాలి. వాళ్ళ సంభాషణలో ప్రభుపాద సూచనలు తెచ్చే ప్రయత్నం చేయాలి. ఆ ప్రభుపాదుల వారి యొక్క ప్రతినిధులుగా ఉండే ఆధ్యాత్మిక గురువులు చెప్పేటటువంటి సూచనలు తెచ్చేదానికన్నా కూడాను ప్రభుపాదుల వారు తెచ్చేటువంటి సూచనలు ఎక్కువ తేవడానికి ప్రయత్నం చేస్తే మంచిది. ఎందుకంటే ప్రభుపాదుల వారి యొక్క సూచనలు వాళ్ళంతా ఉన్నారుగా, ప్రభుపాదుల సూచనలు కదా వాళ్ళు కూడా పాటించేది. అందుకని ప్రభుపాదుల వారికి సూచనలు కనుక ఎక్కువ తేగలిగితే ఏమిటంటే మనకి చర్చలు మనకి ఎక్కువగా ఫలవంతంగా ఉపయోగవంతంగా ఉండి మనం ఏంటంటే ఒక అందరికీ కూడాను ఒక ఏకైక లక్ష్యం అనేటువంటి దిశగా మనం వెళ్ళి ఎక్కువగా ఆధ్యాత్మిక లక్షణాలను మన చర్చల ద్వారా మనం పొందేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడు మనం సంభాషణ చేసినా ప్రభుపాదుల వారి యొక్క సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఏ విధంగానంటే ప్రభుపాదుల వారికి ప్రత్యర్థంగా, వాటిలో నా స్వీయ ఆసక్తి అనేది కాదు, ప్రభుపాదుల వారికి ప్రత్యర్థంగా మేము వాటిని చర్చించుకొని వాటి ద్వారా ఏ ఆధ్యాత్మిక లక్షణాలు మేము పంపొందించుకోగలం అనేటువంటిది ఆలోచించాలి. ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా దాని నుంచి చాలా మంచి ప్రయోజనం ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే శుద్ధ భక్తుడు అతను మనకిచ్చేటువంటి సూచన మనలో తేగలిగే మార్పు అనేటువంటిది ఎప్పుడు విభిన్నమే. చూసేదానికి అందరూ చెప్పే సూచనలు ఒకేలాగా మనకు అనిపించినా కూడా నిజంగా ఆ శుద్ధ భక్తిని పాటించే వ్యక్తి మనకిచ్చే సూచన ద్వారా మనలో వచ్చేటువంటి ఆధ్యాత్మిక లక్షణాలు కానీ, మనలో కలిగేటువంటి దృష్టి కానీ, ఆధ్యాత్మిక లక్షణాలు కానీ, లేకపోతే మనలో కలిగేటువంటి ఒక మార్పు కానీ, అవన్నీ కూడా పూర్తిగా విభిన్నంగా ఉంటాయన్నమాట. ఇది ఎలా అనే దానికి ఉదాహరణ చెప్తున్నారు. మనకి శ్రీమద్ భాగవతంలో చూస్తే ఈ సెవంతక మణి కథలో సత్రాజిత్ ఒకరు, అక్రూరుడు, అదేవిధంగా జాంబవంతుడు, వీళ్ళ ముగ్గురు ఉదాహరణలు. వీళ్ళ ముగ్గురు ఉదాహరణలో ముగ్గురు కూడాను ఈ మణిని తీసుకోవడం జరిగింది. ముగ్గురు కూడా విభిన్నమైనటువంటి కారణాలు, విభిన్నమైనటువంటి చైతన్యాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. సత్రాజిత్ ఏమో ఆయన తన మణి ఆయన దగ్గర ఉంది మొట్టమొదట. కృష్ణుడు నాకు కావాలని అడిగాడు, నాకు ఇవ్వలేను, ఇవ్వను కుదరదు అన్నాడు. ఏ ఎందుకు ఇవ్వంటే ఆ మణి అంటే నాకు విపరీతమైన బంధన, అందుకు ఇవ్వలేను అన్నాడు. అలా అన్నందుకు ఆయన తన తమ్ముడిని పోగొట్టుకున్నాడు. ఆ మణి తీసుకుని తమ్ముడు అడుగుకి వెళ్తే సింహం వేటాడి సింహం అతన్ని చంపేసింది. మణి సింహం తీసుకుంది. జాంబవంతుడు సింహాన్ని చంపి ఆ మణిని తీసుకున్నాడు. తీసుకెళ్లి తన గుహలను తన కుమార్తెకి ఇచ్చాడు. ఇదంతా జరిగిన తర్వాత ఇక్కడ ఏమైపోయింది, ద్వారకలో కృష్ణుడు మణి తీసేసుకున్నాడు. ఎందుకంటే ఆయన సత్రజిత్తుని మణి అడిగున్నాడు కాబట్టి ఆయన తీసేసుకున్నాడు అని చెప్పి అపవాదం వచ్చేస్తుంది. ఆ అపవాదం ఆయన తప్పించుకోవడం, నింద నా మీద, ఆ ద్వారకావాసులు నా మీద నింద వేయడం ఏంటి, ఆ నిందను తీసేసేయాలనే ఉద్దేశంతో ఏం చేశాడంటే కృష్ణుడే స్వయంగా వెళ్ళి జాంబవంతుని దగ్గరికి వెళ్ళాడు. జాంబవంతు దగ్గరికి వెళ్ళి తన కుమార్తె మణితో ఆడుకోవడం చూశాడు. జాంబవంతునితో యుద్ధం చేశాడు. 28 రోజులు యుద్ధం చేశాడు. 28 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత అప్పుడు జాంబవంతుడికి అర్థమైంది, ఈ కృష్ణుడు ఎవరో కాదు, సాక్షాత్తు నా స్వామి శ్రీరామచంద్రుడే ఈ శ్రీకృష్ణుడు అని అర్థమైంది. శరణాగతి పొందాడు, మణి వెనక్కిచ్చాడు. అక్రూరుడు పరిస్థితి చూస్తే అక్రూరుడు ఏం చేశాడు, ఆ మణిని శతధనుడు అనేటువంటి ఇంకొక అభక్తుని యొక్క సాంగత్యం చేత ఆ మణిని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. ఎక్కడికో తీసుకెళ్లిపోయి దాచిపెట్టుకునేసి దాంతో ఏదేదో చేద్దామని చెప్పి ప్రయత్నం చేశాడు తీసుకురాలేదు. ఇలా ముగ్గురు విషయాలు మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఒక అతనేమో సత్యరాజిత్ ఏమో శుద్ధభక్తుడు ఏం కాదు, కృష్ణుడు అంటే ఎంతో గౌరవం చెప్పినటువంటిది పాటించాలని నాకు ఉద్దేశం ఉంది, కానీ ఇంకా భక్తుల పరిపక్వతను సాధించలేదు. కృష్ణుడు కోసం సర్వం ఇవ్వడం అనేటువంటిది ఇంకా ఆయనకు అర్థం కాలేదు, అది అందుకని ఆయన మణిని ఇవ్వలేకపోయాడు. ఇంకొక వ్యక్తి ఏమో శుద్ధభక్తుడే ఆయన కూడా, కానీ శతధనువులు లాంటి ఒక దుష్టుడు అభక్తుడు యొక్క సాంగత్యం చేత అతని చైతన్యం అనేటువంటిది కలుషితం అయ్యి ఆ విధంగా అతను ఆ మణిని వెనక్కి తీసేసుకోవడం, కృష్ణుడి దగ్గర తీసుకురాకుండా దాచిపెట్టడం జరిగింది. అది అక్రూరుడు ఆ విధంగా చేసిన దానికి ఆ ఎందుకు అలా చేశాడని మళ్ళీ దానికి కారణం ఆయన గోపికల్ని నిర్లక్ష్యం చేశాడు వృందావనంలో అని చెప్పి కారణం చెప్తారు. అక్రూరుడు శుద్ధభక్తుడు అయినా కూడా ఈ ఒక్క సన్నివేశంలో ఈ ఒక్క లక్షణం ఏదైతే ఈ ప్రవర్తన ఉందో ఆయనకి అక్కడ, అది మాత్రం ఆయన శుద్ధభక్తిలో భాగంగా చెప్పబడలేదు. తర్వాత మూడో వ్యక్తి ఎవరు అంటే వ్యామవంతుడు, ఆయన శుద్ధభక్తుడు, ఆయన అర్థం చేసుకోగలిగాడు ఈయన ఎవరో కదా స్వామి నా స్వామి శ్రీరామచంద్రుడే అని చెప్పేసి, అందుకని ఆయన కృష్ణుడు ప్రీత్యర్థం కోసమే కృష్ణుడితో ఆయన పోరాడాడు అనమాట. ఇక్కడ జామవంతుడు శుద్ధభక్తుడు అని మీరు ఎలా చెప్పగలుగుతారు అని అంటే శుద్ధభక్తుడు కాబట్టి 28 రోజులు యుద్ధం చేశాడు, తిండి నిద్ర ఆహారం ఏమి లేకుండా. రావణాసురు లాంటి వాడికి 2 గంటల్లో అయిపోయింది కార్యక్రమం శ్రీరామచంద్రుడితో యుద్ధం చేసినప్పుడు. మరి జామవంతుడికి 28 రోజులు ఎందుకు పట్టింది అని అంటే శుద్ధభక్తుడికి అది సాధ్యం, కృష్ణుడితో పోరాడగలిగేటువంటి ఆ ఇది ఆ శక్తి శుద్ధభక్తుడికే ఉంది. ఈ విధంగా ఈ ముగ్గురు ఉదాహరణలు వచ్చాయి. ముగ్గురు కూడాను మనకి బయట బాహ్యంగా చూస్తే ముగ్గురు శమంతకమణిని తీసుకున్న వ్యక్తులుగానే కనిపిస్తున్నారు, కానీ ముగ్గురు తీసుకున్న చైతన్యం వేరే వేరే. అలానే సూచనలు అందరూ ఇస్తారు, కానీ శుద్ధభక్తుడు ఇచ్చేటువంటి సూచన అది మన దృష్టిని మన ఆధ్యాత్మిక లక్షణాలని మనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కల్మషాలను తొలగించడం విషయంలో కానీ మార్పు తీసుకొచ్చే విషయంలో కానీ విభిన్నంగా ఉంటుంది అనమాట. అందుకని ఆ శుద్ధభక్తుడు ఆధ్యాత్మిక గురించి ఇచ్చేటువంటి సూచన మనం తీసుకొని దానిని ఆయన యొక్క ప్రత్యర్థం కృష్ణుడు ప్రత్యర్థం పాటిస్తే అప్పుడు ఈ ఆధ్యాత్మిక లక్షణాలు మనలో వస్తాయి.
సో యాక్చువల్లీ జాంబవాన్ ఫైనలీ గివ్స్ జాంబవతి అండ్ ద జ్యువల్ టు కృష్ణ, అండ్ అక్రూర షోస్ ద జ్యువల్ టు కృష్ణ అండ్ కీప్స్ ఇట్. సత్రాజిత్ హీ డిడ్ంట్ గివ్ ద జ్యువల్, హీ లాస్ట్ హిస్ లైఫ్, హీ వాజ్ మర్డర్డ్ బై శతధన్వ.
విషయానికి వచ్చేసరికి చివరికి ఏమైంది, స్వామి శ్రీరామచంద్రుడే ఈ శ్రీకృష్ణుని అర్థం చేసుకున్న తర్వాత శమంతకమణిని ఇచ్చేశాడు, తన కుమారుని కూడా కృష్ణుడికి ఆయన సమర్పించేశాడు. అతని విషయంలో ఏమైంది, అక్రూరుడి విషయంలో శమంతకమణి ఇదిగో ఇలా ఉందని చూపించి మళ్ళీ దాచుకునేశాడు. సత్రజిత్ విషయంలో ఏముంది, శమంతకమణి కృష్ణుడికి ఇవ్వలేకపోయాడు, ఆయన పోయాడు, ఆయన స్వయంగా ఈ సత్య అన్నమాట.
సత్రజిత్ ఆల్సో గేవ్ హిస్ డాటర్ సత్యభామ టు కృష్ణ, బట్ బికాస్ యూ నాట్ గివెన్ ద జ్యువల్, ద జ్యువల్ వాజ్ రికవర్డ్ బై కృష్ణ ఫ్రమ్ జాంబవాన్, దేర్ ఫార్ హీ లాస్ట్ హిస్ లైఫ్.
సత్రజిత్ కూడా అక్కడ తన కుమార్తె సత్యభామని కృష్ణుడికి సమర్పించాడు, సత్యభామని అయితే ఇచ్చాడు కానీ శమంతకమణి ఇవ్వలేదు, సత్రజిత్ ఇవ్వలేదు. అది కృష్ణుడు దాన్ని మళ్ళీ అది అటుపోయి ఇటుపోయి జామవంతుడి దగ్గరికి వస్తే జామవంతుడి దగ్గరికి కృష్ణుడు తెచ్చుకున్నాడు, ఆ కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయాడు.
థ్యాంక్ యూ వెరీ మచ్ I am very grateful to all of you. Please forgive me, Prabhu. I am very grateful to all of you for giving me your mercy. I personally find my consciousness elevated very much by coming here. And particularly Ravithi Raman Prabhu and his family, they gave me so much love. If they can give a nalayak like me so much love, how much they must be giving you. They must be giving all of you, you can imagine. You are serving here all the time. They must be loving you very intensely. Very, very intensely they must be loving you. Otherwise they will not be able to do this. So please keep this in mind. If there is any gift I can give you, it is simply to reinforce your own love and affection for them and work together in a cooperative way so that ultimately we will be able to please Prabhupada. And automatically all good qualities will manifest from that. If you simply consider and take it for granted, they'd love you much more than they can possibly, you can possibly imagine. This you can take it for granted. And based on this love, you can actually develop all necessary resources, inside resources and outside resources. On my part, this is what I would like to see maximally, that all devotees are very happily situated here. It's a beautiful family and
all the sacrifices that each one has done is highly appreciated, and it will grow more and more if you can observe this one principle. Thank you very much. Srila Prabhupada ki jai.
అందరికీ కూడా ధన్యవాదాలు. మేధా సమక్షంలో నేను ఎంత ఉన్నతి చెందినట్లుగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా రేవతిరమణ ప్రభు ఆయన కుటుంబ సభ్యులు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. నన్ను ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నారో అదేవిధంగా నాకన్నా ఎక్కువగా మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు నా మీద చూపించే అభిమానం ప్రేమ ఖచ్చితంగా రోజు మీరు వాళ్ళ దగ్గర వాళ్ళకి సేవ చేస్తున్నారు కాబట్టి మీకు నాకన్నా కూడా ఎక్కువ అభిమానం ప్రేమ మేమే చూపించి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా మీరు పరస్పర సహకారంతో అందరూ కలిసి ప్రభుపాదుల వారికి మంచి సేవ చేయగలిగితే ఖచ్చితంగా ప్రభుపాదుల వారికి చేసేటువంటి ఆ సేవలో మనకు మంచి ఆధ్యాత్మిక లక్షణాలు ఇంకా అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందువల్ల ముఖ్యంగా నేను ఇక్కడ భావించేది ఆశించేది ఏమిటి అనంటే అందరూ కలిసి పరస్పర సహకారంతో ప్రభుపాదుల వారి ఉద్యమానికి ఏం చేయగలం అనేటువంటిది ఆలోచన చేయగలిగితే ఈ ఆధ్యాత్మిక లక్షణాల యొక్క అభివృద్ధి సహజంగా జరుగుతుంది.
హరే కృష్ణ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు ఫర్ సచ్ వండర్ఫుల్ క్లాసెస్. యా మార్నింగ్ భాగవతం క్లాసెస్ వర్ వెరీ అమేజింగ్, యాజ్ వెల్ యాజ్ శ్రేయస్ క్లాస్ అండ్ హానెస్టీ వాజ్ అమేజింగ్, అండ్ యువర్ భక్తిశాస్త్ర క్లాస్ వాజ్ అమేజింగ్. అండ్ అఫ్కోర్స్ వీఆర్ సపోజ్ టు హ్యావ్ 3 క్లాసెస్ ఆన్ ది స్పిరిచువల్ క్వాలిటీస్, బట్ వీఆర్ వెరీ అన్ఫార్చునేట్ జస్ట్ హ్యాడ్ 1 క్లాస్. దట్ ఇస్ వెరీ డీప్ అండ్ వెరీ టచింగ్ టు ద హార్ట్.
ప్రభుకి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే భాగవత ఉపన్యాసం కానీ తర్వాత నిజాయితీ గురించి శ్రేయస్ విద్యార్థులు చెప్పిన ఉపన్యాసం కానీ భక్తిశాస్త్రి కానీ ఈ ఉపన్యాసాలన్నీ కూడా చాలా హృదయపూర్వకంగా హృదయాన్ని స్పందించేటువంటి విధంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక లక్షణాల అభివృద్ధి అనేటువంటి ఈ అంశం గురించి 3 ఉపన్యాసాలు చెప్పాలి అని చెప్పేసి మేము అనుకున్నాం, కానీ మీ దురదృష్టం మేము ఒక్క ఉపన్యాసం మాత్రమే వినగలిగాము.
అండ్ ఇట్స్ మైండ్ బాగ్లింగ్ how anyone can speak like this. I was trying to analyze it, you know, because I've been giving classes from last 20 years. Not I know what it is like giving classes. Unless the Paramatma is very active, it's not possible for one to speak like this.
Alane upanishadalanni kuda nijanga manasana abhuru parichetundi upanishadalu ivanni kuda chaala aacharyam isthundi. Gata enna samvatsaraluga 15 samvatsaraluga upanishadalu cheptu unnanu. ఉపన్యాసాలు చెప్పడం అంటే ఏంటో నాకు తెలుసు, కానీ పరమాత్మ ప్రేరణ లేకుండా ఇలా చెప్పడం అనేటువంటిది నిజంగా ఎవరికి సాధ్యం కాదు.
అండ్ ద యువర్ క్లాసెస్ ఆర్ సో వండర్ఫుల్ వన్ కెన్ అప్లై ప్రాక్టికల్ ఇట్స్ ఆల్ ప్రాక్టికల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అన్లెస్ ద రియలైజేషన్ ఇస్ దేర్ ఇస్ నాట్ పాసిబుల్ టు గివ్ అ క్లాస్ లైక్ దిస్ ఇట్స్ నాట్ జస్ట్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ యూ కెన్ సే ఇస్ ఏన్షియంట్ ఇస్ దట్ టైమ్ ఇట్ హ్యాపెన్ దోస్ డ్యూడ్స్ ఆర్ ప్యూర్ ఇట్ వాస్ సత్యయుగ త్రేతాయుగ But the same principles, which can be very useful for Kali Yuga people, this is something really amazing and astonishing.
Upanishadalu untu untamu kani unnatundi amshalanu chaala chakkaga acharinchali paatinchali anetundi disiga mee upanishadalu chaala prerepisthuntai. Maamuluga ee shastraalu ante avanni kuda sanantanamaina satyagam trayagamaniki sambandhinchinavi అందులో ఉన్న అంశాలు అని చెప్పి, కానీ కలియుగలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ఆచరణ యోగ్యంగా ఏమి మనం ఆచరించాలి, ప్రస్తుతం ఏం మనం ఆచరిస్తే ఎలా అభివృద్ధి సాధిస్తాం అనేటువంటి ఆచరణ దిశగా మీ ఉపన్యాసాలు కొనసాగడం అనేటువంటిది నిజంగా చాలా స్పందించేటువంటి విషయం అది.
సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వి కైండ్ రిక్వెస్ట్ యువర్ గ్రేస్ టు కమ్ రెగ్యులర్లీ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ అసోసియేషన్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ నైస్ లెక్చర్స్ విచ్ కెన్ ప్యూరిఫై అస్.
అందుకని మీ అందరికీ మీకు చాలా ధన్యవాదాలు. ఇలానే మీరు వస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు వస్తూ మీ సాంగత్యాన్ని మీ ఆశీర్వాదాన్ని మా అందరికీ కూడా మీరు ప్రసాదించాలి. మీ సాంగత్యంతో మేమందరం కూడాను చక్కగా అభివృద్ధి సాధించాలని చెప్పి
కోరుకుంటున్నాం.
I am very much afraid of criticism. You bless me that there will be no criticism, then I will live 100 years. I am very much afraid of it. So I am not a pure devotee. So I do not like criticism.
That is nice. So I think I should go soon.
Nothing you should take back. Because it's very, very important, you know, especially this age, Kaliyuga. And Mahaprabhu's mercy has to spread, the holy name has to go actually. And it's possible only those who are sincere to Srila Prabhupada. Like all your classes are full of Prabhupada quotes, always referring to Prabhupada. Because we all know he's 100% pure devotee. The whole world knows that actually. And when somebody is referring to Srila Prabhupada so many times, means, as Prabhupada says, who is a pure devotee? The one who follows the instructions of a pure devotee is as good as pure devotee. You see? So sincere you are following Srila Prabhupada's instructions. So wonderfully. That explains what your status is.
Prabhupada lo arinnarante శుద్ధ భక్తులు అంటే ఎవరు? శుద్ధ భక్తులను అనుసరించేటువంటి వారే శుద్ధ భక్తులు. శుద్ధ భక్తులతో సమానమైనటువంటి వాళ్ళు. కాబట్టి మీ ఉపన్యాసంలో ప్రభుపాదుల వారి యొక్క ఉపదేశాలు, వారు ఏం చెప్పారు, ఆ సూచనలన్నింటినీ కూడా మీరు పదే పదే వాటిని చెప్తూ అవి మన ఆచరణ సాధ్యంగా ఎలా ఉన్నాయనేటువంటి చెప్తున్నారు. కాబట్టి మీరు ఆ ఉపదేశాలు చైతన్య మహాప్రభుకి ఉద్యమం విస్తరింపు చేయడానికి, హరినామం అందరికీ అందించడానికి, మరింత మీరు ఈ సమాజానికి ఎక్కువగా ఉపయోగపడే నిమిత్తం మీరు ఇంకా సుదీర్ఘమైనటువంటి కాలం ఈ సేవ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.
అండ్ యూ ద రైట్ పర్సన్ ఫర్ ద స్టూడెంట్స్, ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్స్, దిస్ ఎడ్యుకేటెడ్ బాయ్స్ అండ్ గర్ల్స్, యూ ఆర్ ద వన్ హూ కెన్ రియలీ గివ్ దెమ్ ద డైరెక్షన్. ఐ షుడ్ అప్రూవ్ పాస్ సేస్ అగైన్ అండ్ అగైన్ యూ టు బ్రింగ్ ద ఇంటెలిజెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్ టు ద టు అవర్ టెంపుల్స్ టు ద ఇన్స్టిట్యూషన్, దెన్ దే కెన్ బి ఫ్యూచర్ వెరీ గుడ్ లీడర్స్ అండ్ ద హోలీ నేమ్ కెన్ స్ప్రెడ్.
అందుకని ఏంటంటే యువతకి చాలా చాలా ముఖ్యమైనటువంటి అవసరం మీతో ఉందన్నమాట. ఎందుకంటే చక్కగా యువతకి మంచి శిక్షణ ఇచ్చి, తర్వాత వాళ్ళకి ఆధ్యాత్మిక విలువలన్నీ కూడా నేర్పించి, వాళ్ళని ఉన్నతి చెందేసినటువంటి అవకాశం మీ దగ్గర అది చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. ప్రభుపాదులు చెప్తుంటారు, సమాజంలో ఎవరైతే బుద్ధిమంతులైనటువంటి యువత ఉన్నారో వారిని ఉద్యమంలోకి తీసుకొచ్చి వారికి చక్కగా ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తే భవిష్యత్తులో వాళ్ళు ఎంతో మంచి శక్తివంతమైనటువంటి నాయకులు అవుతారు అని చెప్పేసి అన్నారు.
థ్యాంక్ యూ వన్స్ అగైన్.
Thank you.
We followed your road of sweet. Please come again and bless us.
I'll definitely come for all of your association. Actually, only in your company I speak like this. Everywhere else, people want to drive me out because of your company. Something I'm serious. I'm not joking. Because you are so sincere, and I try to please you. Krishna is fine. There's no other secret. Thank you all very much. I delayed you all very much today. Please forgive me. Srila Prabhupada ki jai.
His grace Krishna Swaman Prabhu ki, Srila Prabhupada ki jai. Gaur Premanandi Hari Hari Bhav.